ఇక్కడ బోర్డు కూడా రాశారు, పటం పెట్టారు, భగవాన్ పటం పెట్టారు. చాలా సంతోషం. మేము పటం అంటున్నాం, భగవాన్ అన్నారు అది పటం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అన్నారు. పటం పటం అంటున్నాం మనం, ఆయన ఏమో పటం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు, అది పటం కాదు భగవాన్ ఆయన. ఈ మధ్యన ఒక వాక్యం నేను సభల్లో చెప్తాంటే కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మంచివాళ్ళే, ఆ ప్రాపర్గా అర్థం చేసుకోలేక, అర్థం చేసుకోవడానికి కూడా మనకు బ్రెయిన్లో ఎంత క్లారిటీ ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, గురువు యొక్క వాక్యం కానీ ఈశ్వరు యొక్క వాక్యం కానీ మన ఉదయానికి పట్టదు. అనుదినం చదువుతున్నా, ఎకడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏమిటంటే, చదువులేని మూర్ఖులు చదువుకున్న మూర్ఖులు అని భగవాన్ చెప్పారు. అది మూర్ఖత్వం చదువు లేని వాళ్ళు ఉంటుంది, చదువు ఉన్నవాళ్ళు కూడా ఉంటుంది. చదువు లేని వాళ్ళు సామాన్య శారీరక సంబంధించిన పని చేయొచ్చు, చదువుకున్న వాళ్ళు బుద్ధికి సంబంధించిన పని చేయొచ్చు, కానీ లోపల ఇగ్నోరెన్స్ ఇద్దరికి సమానంగా ఉంటుందని చెప్పడం కోసం చెప్పారు. అంటే మనం మనస్సుతోటి కొన్ని విషయాలు ఎక్వైర్ చేసి ఇదొక శాస్త్రం నేర్చుకుని దాన్ని ఆధారం చేసుకుని బతకటం అనేది ఉత్తమ చదువు అవుతుందేమో కానీ ఉత్తమ జీవనం కాదని. ఉత్తమ చదువు వేరు, ఉత్తమ జీవనం వేరు. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, ప్రపంచంలో నేను చాలా దేశాలు చూశాను, చదువు లేని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువ స్వార్థం ఉందని చెప్పాడు ఆయన. అంత మాత్రం చేత స్కూళ్ళు వద్దు, కాలేజీలు వద్దేమో కాదు, ఆయనే స్థాపించాడు. ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటంటే, చదువు చదువుకుంటే మీరు కొంచెం ఏ ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగాలు చేసుకోవచ్చు, చదువు లేకపోతే ఏ పొలాల్లో పనిచేయాలి, కానీ లోపల అమాయకత్వం, మూర్ఖత్వం, అజ్ఞానం సమానంగానే ఉంటాయి వాడికి వీడికి కూడా. అంటే రాగద్వేషాలు వాడికి ఉంటాయి వీడికి ఉంటాయి, కామక్రోధాలు వాడికి ఉంటాయి వీడికి ఉంటాయి, అన్ని గుణాలు ఇద్దరికి సమానంగానే ఉంటాయి. అదే అదనంగా ఏదో కొంత చదువుకున్నాడు వాడి బుద్ధితో కొంత ఏదో శాస్త్రంలో జ్ఞానం సంపాదించాడు, దాన్ని బట్టి వాడు కొంచెం లైఫ్ స్టాండర్డ్ ఎక్కువ ఉండొచ్చు, అంటే వాడికి ఇన్కమ్ బ్రాకెట్ ఎక్కువ ఉండొచ్చు. అంతే తేడా కానీ లోపల అజ్ఞానం రెండు సమానంగానే ఉంటాయని. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనస్సు ఇక్కడ చాలా ముఖ్యం. మనం చదువుకునే చదువు మన ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి, మన మనస్సును నిగ్రహించుకోవటానికి అది సహకరిస్తే చదువు మనకు ఉత్తమ చదువుతో పాటు ఉత్తమ జీవనం కూడా వస్తుంది. ఎడ్యుకేషన్ వేరు, లైఫ్ వేరు. అంటే మనం చదువు మనం అంటే మనం ప్రేమమయంగా జీవించడానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి, సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చదువుకునే చదువు కొంతవరకు మనకు సహకరిస్తే మనస్సు వెళ్ళి తన హృదయంలో లయమవుతుంది. రమణ మహర్షి జ్ఞానం గురించి చెప్పాడు, అందులో రాజీ లేదు. ఇక్కడ మీ శరీరాలు ఉన్నాయి, ఈ శరీరాలన్నీ కూడా కాలంలో కొట్టుకుపోతాయి, ఈ శరీరాలన్నీ జడాలు. ఈ మైక్ ఉందనుకుని కొంతకాలానికి ఈ మైక్ పోతుంది, మన శరీరాలన్నీ కూడా జడాలు. ఇంకో 100 సంవత్సరాలన్నీ వెళ్ళాక చూస్తే ఈ హాల్లో ఉన్న శరీరాల్లో ఒక్క శరీరం కనపడదు. ప్రతి జడ వస్తువు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇంకా కాలానికి అతీతంగా ఉన్నది, ఒక ప్రాంతానికి అతీతంగా ఉన్నది, దేశానికి అతీతంగా ఉన్నది చైతన్యం ఒకటే. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని మనం అనేక పేర్లతో పిలుస్తున్నాం. అది అనుకుంటాం, ఇది అనుకుంటాం, ఇంకో నాలుగు జన్మలు వెళ్ళిపోతాయి అది కాదు ఇది అనుకుంటాం, ఇంకో పది జన్మలు వెళ్ళిపోతాయి ఇది కాదు మళ్ళీ అది అనుకుంటాం. మీరు అనుకునే ఏమి నిజం కాదు. మీరు ఏదైతే అవును అవును అనుకుంటున్నారో, మీరు ఏదైతే నిజం నిజం అనుకుంటున్నారో అది మీరేం కాదు. మరి మీరెవరు? మీ హృదయంలో ఉన్నదే మీరు కానీ మీరు అనుకునేది మీరు కాదని ఇది రమణ సిద్ధాంతం. తొంభై అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఈ మనస్సు ఉంది ఎటు ఒకటి పరిగెడతా ఉంటుంది. తొంభై అనుకోండి, ఏదనుకున్నప్పటికీ మీరు అనుకునేది మటుకి నిజం కాదు. ఈ జన్మలో కదా, ఈ జన్మలోనే కదా, రాబోయే జన్మల్లో కూడా కానీ మాకు వచ్చే జన్మలు వస్తాయా, రాబోయే జన్మలు ఉంటాయా, లేకపోతే ఈ జన్మలోనే మేము మాకు మోక్షం వస్తున్నాను. ఇందాక అమ్మగారు ఎవరు నీ ఇల్లు ఎక్కడో నీ ఇల్లు ఎక్కడని ఎవరో పాట పాడారు ఒక అమ్మగారు, నీ ఇల్లు ఎక్కడ నీ ఇల్లు ఎక్కడ, అందరి ఇల్లు ఒకటి అదే మోక్షం. అంటే ఆ మోక్షం అనే ఇంటికి వెళ్ళే వరకు ఈ శరీరాలు మారుస్తూ ఉండాలి, కొంపలు మారుస్తూ ఉండాలి. మనకి ఈ శరీరం అంటే లోకం అంటే ఎంతకాలం బాగా ఇష్టంగా ఉంటుందో అంతకాలం శరీరం వస్తుంది, శరీరం వస్తే లోకం వస్తుంది. నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడ పాట పాడారు మన అందరి ఇల్లు మోక్షమే. ఆ మోక్షం అనేది అది మన నిజమైన ఇల్లు, అది మన నిజమైన ఇల్లు. ఆ ఇల్లు ఎక్కడో ఉందనుకుంటున్నారు మీరు, కొన్ని జన్మల్లో అక్కడ ఉందనుకుంటారు, కొన్ని జన్మల్లో ఇక్కడ ఉందనుకుంటున్నారు, ఏదో ఎక్కడో 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 ఉందో ఊహించుకుంటున్నారు. కానీ అది మీ హృదయంలోనే ఉంది, అది మీ హృదయంలోనే ఉంది, మీ మనోమూలంలోనే ఉంది. మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ మోక్షం అనే ఇంటికి డైరెక్ట్గా ఎక్కడ ఉందో సెట్ చేసి అక్కడ ప్రవేశించడం మానేసి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది ఇలా కొన్ని వేరే జన్మలు మీరు పాడు చేసేసుకుంటున్నారు, ఉపయోగం లేని జీవితం అయిపోతున్నాయి. అంటే భగవంతుడు ఎక్కడున్నాడో శాస్త్రం వాడు చెప్పాడు, అందరి హృదయాల్లో ఉన్నానని, అంతర్యామగా ఉన్నానని, అంతర్యాములో ఐక్యం అవటమే మోక్షం అని. అది అర్థం చేసుకోదు మానేసి అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అటు ఇటు పరుగులు తీసినంత మాత్రం చేత, వేలాది మైళ్ళు లక్షలాది మైళ్ళు ప్రయాణం చేసినంత మాత్రం చేత మీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, మోక్షం లేదు. ఇందులో కాంప్రమైజ్ లేదు, ఇంకా ఇందులో రాజీ పట్టం అనే సమస్య లేదు. చెప్పేవాడికి ఏ సబ్జెక్ట్ ఏంటో తెలియని వాడు వాడేం చేస్తాడు, అక్కడ మిస్లీడ్ చేస్తాడు. అసలు చెప్పేవాడికే సబ్జెక్ట్ తెలియదు అనుకోండి, అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలని చెప్పేవాడు చెబుతున్నాడు, ఆడికే తెలియనప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? అసలు ఈ శ్రోతని వినేవాడిని ఎక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పేవాడికే తెలియనప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు వాడు? రాంగ్ డెస్టినేషన్, రాంగ్ డైరెక్షన్. అందుకని మీరు ముందు విషయం అండర్స్టాండ్ చేసుకోండి. ఒక మాట మీకు చెప్తున్నాను, మీరు బండతనంగా ఎంతకాలం సాధన చేసినా ఆ సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోకుండా, మీరు గంటల తరపడి ధ్యానం చేసినా, గంటల తరపడి జపం చేసినా, గంటల తరపడి పూజలు చేసినా, గంటల తరపడి ప్రాణాయామాలు చేసినా, గంటల తరపడి మెంటల్ ఎక్సర్సైజ్ చేసినా, గంటల తరపడి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా, ఆధ్యాత్మిక పురోగతి ఆధ్యాత్మిక అభివృద్ధి సున్నా, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేనప్పుడు. మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా మీకు అవగాహన కానప్పుడు ఎన్ని గంటలు ధ్యానం చేసినా కుప్పనూర్పులో దూరం తోలినట్టే. కుప్పనూర్పులో దూరం తోలుతూ ఉంటారు, మీరు ఎప్పటి నుంచి వస్తే అటు కొట్టేస్తూ ఉంటారు, ఇటు కొట్టేస్తూ ఉంటారు, ఎటు కొట్టేసినా పర్వాలేదు, గింద గింజలు రావటమే దాని ప్రయోజనం. ఇది అలా వచ్చేది కాదు, అలా బండతనంగా మటుకి ఇది వచ్చేది కాదు. మేము 2 గంటలు ధ్యానం చేస్తున్నాం, గంటసేపు ప్రాణాయామం చేస్తున్నాం, 3 గంటలు పూజ చేస్తున్నాం, మిమ్మల్ని చేసుకోవద్దని నేను చెప్పటం లేదు. మీకు సబ్జెక్టు పట్ల అవగాహన లేనప్పుడు మీరు ఎన్ని గంటలు చేసినా ప్రయోజనం లేదు. చెయ్యండి, తెలివితో చెయ్యండి, ఎరుగుతోడు చెయ్యండి, తెలుసుండి చెయ్యండి. సబ్జెక్ట్ ప్రాపర్ అండర్స్టాండింగ్, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుండి చెయ్యాలి. అలా మనం పొందవలసింది ఏమిటి, మన గమ్యం ఏమిటి, తెలియకుండా సాధన చేయటం వల్ల ప్రయోజనం లేదు. అంటే చదువు, చదువు మంచిదే, మన నిగ్రహానికి కూడా చదువు కొంత సహకరించాలి. మన రాగద్వేషాలను తొలగించుకోవడానికి కూడా మన చదువు మనం సహకరించాలి. ఆ చదువు కనుక మనకు అలా సహకరిస్తే ఆ చదువుతోటి పాటు బ్రతుకు జరిగే కాకుండా జన్మ కూడా బాగుంటుంది, జీవితం కూడా బాగుంటుంది, నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అది అంటే భగవాన్ ఒక జ్ఞాని చెప్పే మాటలు మనకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ అది ఫాల్స్ స్టేట్మెంట్ అని అనుకోకూడదు. మనకి జన్మలు వస్తాయా రాదా, ఏదో శరీరం ఏదో రోజు చనిపోతుంది, తిరిగి పునర్జన్మ రాదేమో మనకి, చాలా పూజలు చేస్తున్నాం ఇంకా పునర్జన్మ రాదేమో అనుకోకండి, వచ్చేస్తుంది. ఎంచేత వస్తుందంటే కర్మఫలాన్ని మనం ఆశించినంతకాలం పునర్జన్మ వచ్చి తీరుతుంది. 6, 4, 10 ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ. అమెరికాలోకి ఉండే ఇండియాలోకి ఉన్నా 6, 4, 10. అలాగే వాడు ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా కర్మఫలం మీరు ఆశించకుండా వస్తే అది వేరే విషయం, ఇట్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. మీరు ఎవడైతే పని చేస్తున్నాడో ఆ పనికి సంబంధించిన ఫలితాన్ని ఆశిస్తున్నంతకాలం వాడికి తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. మీరు దీని గురించి డిక్షనరీలు తిరగక్కర్లేదు, దీని గురించి మీరు టైం వేస్ట్ చేసు. కర్మఫలాన్ని ఆశించేవాడు ప్రతి వాడికి పునర్జన్మ వస్తుంది. కర్మ భగవాన్ చెప్తూ ఉండారు, మీరు కర్త లేని కర్మను చెయ్యండి అని. కర్మ మానొద్దు, పని మానొద్దు, పనికి జ్ఞానానికి విరోధం లేదు. సామర్థ్యం వల్ల జ్ఞానం రాదు, పని చేసుకోండి. మీ కాళ్ళు చేతులు పని చేస్తాయి, కాళ్ళు చేతులు పని చేస్తాయి. మీ మనస్సు మటుకి ఆత్మ మీదో అవతార పురుషుడి మీదో గురువు మీదో, మీ మనస్సు ఏ అవతార పురుషుడి మీద, ఏ గురువు మీద, ఏ జ్ఞాని మీద శృతి కలుపుతాందో అక్కడే నిలబెట్టండి మీ మనస్సును అన్నారు. మీ మనస్సును బలవంతం చేయకండి, మీ మనస్సుని బలవంతం చేయకండి. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఎలా ఉంటాయండి? ఇష్టం లేని పెళ్లి చేస్తే బ్రోకెన్ అవుతాయి మ్యారేజెస్, అని బ్రోకెన్ మ్యారేజెస్ అవుతాయి. అలాగా అలాగే మీకు ఏ దేవుడు, ఏ అవతార పురుషుడైతే నీకు ఇష్టము, ఏ గురువు అయితే నీకు ఇష్టము, ఏ జ్ఞాని అయితే ఇష్టము, మీ మనస్సు ఏ అవతార పురుషుడితో, ఏ జ్ఞానితోటి శృతి కలుపుతుందో, లయ కలుపుతుందో అక్కడే మీ మనస్సుని నిలబెట్టండి అన్నారు భగవాన్. ఏం బలవంతాలు అక్కర్లేదు అని చెప్పారు. ఏమి బలవంతాలు మీరు ఎంత పెడతారు? ఇష్టం ఏం చెప్పు, ఇష్టం లేని చోట ఇష్టం ఉన్నట్టే ఎంతకాలం నటిస్తాం? ఏదో ఒకరోజు రెండు రోజులు నటిస్తాం, రోజు ఎక్కడ నటించగలం? రోజు ఈ డ్రామాలు ఎక్కడ ఇవ్వగలం మనం? అని మీకు ఎక్కడైతే ప్రీతి ఉందో, ఎక్కడైతే మీ మనస్సు ప్రశాంతంగా, ఎవరిని స్మరించుకోవటంలో మీ మనస్సుకి శాంతి వస్తుందో, చల్లదనం వస్తుందో, మీ మనస్సు యొక్క లోతులు పెరుగుతున్నాయో అక్కడే మీ మనస్సును నిలబెట్టం. ఏకవస్తువును చింతించటం వల్ల రాముడవనండి, కృష్ణుడవనండి, శివుడవనండి, ఏకవస్తువును చింతించటం వల్ల అరుణాచలం నుండి మరొకటి అను ఏకవస్తు నిరంతరము చింతించగా చింతించగా ఆ చింతించేది నాశిస్తుంది. ఆత్మానుభవం పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి, బ్రాహ్మణస్థితి పొందటానికి, గుణాతీతుడు అవటానికి, స్థితప్రజ్ఞుడు అవటానికి మనకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలు అన్ని మనస్సులోనూ ఉన్నాయి. ఆటంకాలని ఎక్కడున్నాయి? మనస్సులోనూ ఉన్నాయి. మనస్సు కాలిపోయినప్పుడు మనస్సులో ఉన్న ఆటంకాలు కూడా కాలిపోతాయి. ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లోని ఎలకలు బతుకుండవు. ఇంటితో పాటు ఇల్లుతో పాటు ఎలకలు కూడా కాలిపోతాయి. ఇల్లు అంతా కాలిపోయింది అనుకోండి, ఎలకలు అక్కడ ఉండవు, ఇల్లుతో పాటు ఎలకలు కూడా కాలిపోతాయి. అదేవిధంగా మనస్సు ఎప్పుడైతే కాలి బూడిద అయిందో అందులో ఉన్న సంస్కారాలు కూడా కాలి బూడిద అయిపోతాయి. కానీ ఒక రహస్యం, మీ జీవితం పొడుగున జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఆటంకాలు ఉన్నాయి చూశారు. బ్రాహ్మణ స్థితిని పొందటానికి ఎవరు ఇతరులు మనకు అడ్డు రావటం లేదు. ఎవరైతే రోజు సూర్యుని ఉదయించమని ఆజ్ఞాపిస్తున్నాడో, ఎవడైతే ఈ ఖగోళాన్ని తిప్పుతున్నాడో, నక్షత్రాలని నిరవమని ఎవడైతే ఆదేశిస్తున్నాడో వాడే నీ హృదయంలో ఉన్నాడు అన్నారు భగవాన్. ఎవడైతే రోజు సూర్యుని ఉదయించమని ఎవడైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఎవడైతే నక్షత్రాలను నిరవమని ఎవడైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఎవడైతే ఈ ఖగోళాన్నంతా కూడా చింపుతున్నాడు వాడు వేరు, నీ హృదయంలో ఉన్నవాడు వేరు కాదు, వాడే నీ హృదయంలో ఉన్నవాడు. వీడిని తెలిస్తే వాడు వీడు ఒక్కడైన సంగతి మీకు తెలుస్తుంది. వాడు వేరు, ఈ సృష్టికి కంట్రోలర్ వేరు, నీ హృదయంలో ఉన్నవాడు వేరు కాదు, వాడు వీడు ఒక్కటే, అనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే నీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలిసినప్పుడు, నీ హృదయంలో ఉన్న కంట్రోలర్ మీరు తెలుసుకున్నప్పుడు, నీ సృష్టిని కంట్రోల్ చేసేవాడు, నీ జీవితాన్ని కంట్రోల్ చేసేవాడు వాడు, వాడు వేరు కాదు, వీడు వేరు కాదు, వాడు వీడు ఒక్కటైన సంగతి నీకు తెలుస్తుంది. 90 అనుకోండి మీరు, కానీ ఏమి మీరు కాదు. ఆ హృదయంలో ఉన్నది ఎవరైతే ఉన్నారో వారే మీరు. చెప్పడానికి ఆయన జీవితంలో 30,000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. వాడు సైంటిస్టులను అవనండి, డాక్టర్స్ అవనండి, లేదా ఫిలాసఫర్స్ అవనండి, అంటే వాళ్ళ జీవిత రంగం ఏ రంగం అయినప్పటికీ, వాళ్ళు ఆర్టిస్ట్ అవనండి, యాక్ట్రెస్ అవనండి, పొలిటీషియన్స్ అవనండి, మొత్తం మీద ఎవరైతే ఆయన జీవితంలో 30,000 మంది ప్రశ్నలు అడిగారు, 30,000 మంది ప్రశ్నల్లోని ఆయన చూపించే గంధం ఒకటి. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని వాడు, టీచింగ్ కూడా ప్రయోజనం లేదు. అనేక మంది అనేక రకాల వాడు ప్రవృత్తిని బట్టి ప్రశ్నించిన వాడిని ఆడి దృష్టి మటుకి గమ్యానికి చూపించేవాడు. ఆ సమాధానంలో వాడు ఎక్కడికి రీచ్ అవ్వాలో వాడు మిస్ అవ్వకుండా, ఆ డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ ఇవ్వకుండా రైట్ డైరెక్షన్ చూపించేవాడు. పునర్జన్మకి కారణం మన అలవాట్లే కారణం, రాబోయే జన్మలకి ఎవరో కారణం కాదు, మనకున్న అలవాట్లే కారణం, మన అలవాట్లే కారణం. మీరు ఎవరైనా ఇక్కడ హాకీలో చాలా మంచి పని చేశారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా మంచి పని చేశారనుకోండి, మీరు ఎంత మంచి పని చేశారంటాను అనుకున్నాను, నిజంగా మంచి పని అది, వారికి సంతోషం ఇచ్చేస్తున్నానుకోండి, నిజమేంటి నేను చాలా మంచి పని చేశానని. మీ సంతోషం కూడా పునర్జన్మకి కారణం. ఇచ్చే లోపల ఎవరు సంతోషించారు, లోపల కర్త ఉన్నాడు, లోపల కర్త ఉన్నాడు. అవి మీరు బాగా మంచి పని చేశారంటే లోపల ఎవడు సంతోషిస్తున్నాడు, లోపల జీవుడు సంతోషిస్తున్నాడు, కర్త సంతోషిస్తున్నాడు. అంటే సంతోషించడానికి లోపల ఒకడున్నాడు, కర్త ఒకడున్నాడు, ఇండివిజువల్ అయి, పర్సనల్ అయి, బాడీ బాండ్ అయి, ఎవడో ఒకడున్నాడు, ఎవడో ఒకడు ఉన్నాడు. వాడెవడో తెలుసుకోకుండా మిగతా విషయాలని మనం తెలుసుకుంటున్నాం, ఇది అజ్ఞానం. మన కళ ద్వారా చూసేవాడిని, శివుడి ద్వారా వినేవాడిని, ఆడెవడో మనకి తెలియటం లేదు. వాడి ద్వారా కొన్ని విషయాలు మన ఇంద్రియాల ద్వారా వాడు బయటకు వస్తాడు, కొన్ని విషయాలు సేకరిస్తాం, కానీ వాడు మూలం ఏమిటో మనకు తెలియటం లేదు. ఆ జీవుడి యొక్క మూలం తెలిసిన వాడు జయముడు అవుతాడు. అంటే మనకి రాబోయే జన్మలకు సంబంధించినటువంటి ఈ టెండెన్సీస్, అలవాట్లు, గుణాలు ఇవన్నీ మన మనస్సులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, మన మనస్సులోనే ఉన్నాయి, అలవాట్లనే. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నీ అలవాట్లు చిన్న అలవాట్లైనా బుల్లి అలవాట్లైనా అవి తొలగించుకోవడానికి మటుకు పెద్ద ప్రయత్నం చేయండి అన్నారు. అంటే అశ్రద్ధ పనికి రాదు. పాము చిన్నదైనా ప్రమాదమే, పాము చిన్నదే, బాగా చిన్నదే, కానీ అది ఎప్పటికైనా ప్రమాదమే చిన్నదని ఊరుకుంటే. అలాగే మీకు రాబోయే జన్మను తీసుకొచ్చే అలవాట్లు చిన్న అలవాట్లున్నా, లేదా పొట్టి అలవాట్లున్నా, ఏదో పలచట అలవాట్లున్నా, కొద్ది అలవాట్లున్నా, వాటిని తొలగించుకోవడానికి మీరు పెద్ద ప్రయత్నం కనుక చేయకపోతే ఆయన శించు. అది మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పాము చిన్నదైనా పెద్ద కర్ర ఉండాలని చంపటానికి. అలాగే అలవాట్లు చిన్నగా మీకు కనిపిస్తున్నప్పటికీ దానికి పెద్ద ప్రయత్నం చేయకపోతే మీకు అలవాట్ల నుంచి మీరు విడుదల పొందలేరు. దానికి ఇవన్నీ కాంటెక్స్ట్గా ఇప్పుడు చెప్పాను. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, మన అలవాట్లే మన ఆటంకాలు, మన అలవాట్లే మన సంకెళ్ళు. ఎవరో బయట నుంచి మనల్ని ఏం చేసి ఏమి లేదు. నీ మనసు నీకు స్వాధీనంలో ఉన్నప్పుడు లోకంలో అందరూ నేను విరోధంగా, నీకు విరోధంగా నేను ఎవరో చేసేది ఏమి లేదు. మన మనసు మనం స్వాధీనంలో లేనప్పుడు లోకం అందరూ మనకు మిత్రులైన వాళ్ళ వల్ల మనకు ఇచ్చే ఉపకారం లేదు. మీ మనసు క్వైట్గా ఉన్నప్పుడు, మీ మనసు నీకు స్వాధీనంలో ఉన్నప్పుడు ఆకి వీళ్ళు అందరి విరోధులైన శాంతిగా ఉండొచ్చు. దానికి ఇక్కడ భగవాన్ నీ అలవాట్లలోంచి, నీ అడ్డంకుల్లోంచి, మన అడ్డంకులు ఎక్కడున్నాయి, విశ్వానుభవం పొందటం కోసం అడ్డంకులు ఎక్కడున్నాయి, మన మనస్సులోనే ఉన్నాయి, మనోమూలం. అదే భగవాన్ చెప్పారు కదా, దేవుడు ఎక్కడున్నాడు, మనోమూలంలోనే ఉన్నాడు. నీ మనోమూలంలో ఏ వస్తువు అయితే ఉందో, నీ మనోమూలంలో ఏ సద్వస్తువు, ఏ సత్య వస్తువు ఉందో, దాన్ని నువ్వు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయటం మానేసి నేను అక్కడేదో దేవుని చూశాను, ఇక్కడేదో దేవుని చూశాను, అక్కడేదో చూశాను, ఎక్కడేదో చూశానంటే అని మానసికమైన దృశ్యాలే కానీ అది పారమార్థిక దర్శనం కాదు, పరమ సత్యం కాదు, అది ఫైనల్ రిలీజ్ కాదు, ఫైనల్ లిబరేషన్ కాదు, ఫైనల్ మోక్షం కానే కాదు, అది చివరి సత్యం కాదు, అంతిమ సత్యం కాదు. నీ మనోమూలం నుంచి జరిగినప్పుడు నువ్వు ఏదో దేవుణ్ణి చూశాడంటే అది కేవలము నీ మానసికమైనటువంటి దృశ్యమే. నీ మనస్సు ఎంత నిజం, నీ దృశ్యాలు ఎంత నిజం, నీ మనస్సు ఎంత నిజం, నీ లోకాలు అంత నిజం, నీ మనస్సు ఎంత నిజం, నీ పూర్వజన్మలు అంతే నిజం, నీ మనస్సు అంత నిజం, రాబోయే జన్మలు కూడా అంతే నిజం. అంచేత శాంతి, పరమశాంతి, పరమ సుఖం ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. సుఖం ఎక్కడుంది? హృదయంలో. అంటే నువ్వు హృదయంలో ప్రవేశించడం మానేసి బాహ్యంగా సుఖం కోసం, శాంతి కోసం దేశాలు మారినా, సముద్రాలు దాటి వెళ్ళినా, ఖండాంతరాలు మారిన లేదు, నీకు సుఖం రాదు, శాంతి రాదు. నువ్వు ఏ సుఖం కోసం, ఏ శాంతి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడు, అది వాడు హృదయంలో ఉంటుంది. అది ఆ విషయం వివరంగా చెప్పి, డీటెయిల్డ్గా చెప్పి, కన్ఫ్యూజన్ లేకుండా చెప్పి, క్లారిటీగా చెప్పి, ఆ జీవుణ్ణి, ఆ వినేవాణ్ణి హృదయాభిముఖంగా ప్రయాణం చేయించడం గురువు యొక్క లక్ష్యం, టీచర్ యొక్క లక్ష్యం. గురువు యొక్క బోధ కూడా, గురువు యొక్క అనుగ్రహమే అని తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు, పుణ్యాత్ముడు. గురువు యొక్క బోధ కూడా గురువు అనుగ్రహమే అనే సంగతి పుణ్యబలం ఉంటేనే కానీ వాడికి గుర్తింపు రాదు. అంటే భగవాన్ చెప్పింది మీరు కర్మ చెయ్యండి, కర్త లేని కర్మ చెయ్యండి. కర్మ చెయ్యండి, కర్త లేని కర్మ చెయ్యండి. కర్త కనుక ఉంటే, జీవ లక్షణాలు కనుక ఉంటే అది ఫలితాన్ని ఆశించకుండా ఉండలేడు. ఫలితాన్ని ఆశిస్తే మీకు రీభర్త తప్పకుండా వస్తుంది. అంటే దేహం అంటే మనకిష్టం, లోకం అంటే మనకిష్టం. అంటే దేహానికి జావు వచ్చినప్పుడు భయం వేస్తుంది మనకి. దేహానికి చావు వచ్చినప్పుడు ఎందుకు మనకు చాలా భయం వేసిపోతుంది? దేహానికి చావు వచ్చినప్పుడు ఏం చేస్తా? మనం దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని సత్యం అనుకుంటున్నాం, దేహాన్ని సర్వస్వం అనుకుంటున్నాం. అంటే దేహానికి మరణం వచ్చినప్పుడు నీకు భయం కలుగుతుంది. మృదంలో ఉన్న మరణంలో నీ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు మరణ భయంలోంచి నువ్వు కోటి జన్మలెత్తినా, నువ్వు బయటకు రాలేవు. నువ్వు కోటి జన్మలు ఇచ్చినా కోటి శరీరాలు వస్తాయి. ఎప్పుడు ఏదో శరీరానికి చావు వస్తూనే ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు నాకు ఈ శరీరానికి చావు ఎలా వస్తుందో, రాబోయే శరీరంలో వెళ్ళినప్పుడు ఆ శరీరానికి కూడా ఏదో ఏదైనా చావు వస్తుంది. చావు వచ్చినప్పుడు భయం వస్తూ ఉంటుంది. అంటే నీ హృదయంలో నువ్వు చావులోని వస్తూ నీకు అనుభవంలోకి వచ్చే వరకు మృత్యు భయంలోంచి, మరణ భయంలోంచి నువ్వు బయటకు వచ్చే సమస్య లేదు. అంటే పునర్జన్మ హేతు లేనటువంటి నీ నిజమైన ఇంటికి, నీ నిజమైన ఇంటికి నువ్వు ప్రవేశించడానికి నీ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు సన్నిధానంలో నువ్వు ప్రవేశించడం కోసం అది ఎక్కడో ఉందనుకుంటున్నావు, నీ మనో మూలంలోనూ ఉంది. నీ యొక్క స్థానం ఎక్కడుందంటే, నువ్వు ఎవరుగా ఉన్నావో ఆ వస్తువు ఎక్కడ ఉందంటే, ఎక్కడ నీకు దూరం లేదు, నీ మనో మూలంలోనూ ఉంది. నీ మనస్సు యొక్క మూలంలోనూ ఉంది. మనస్సు అడిగితే, మనస్సు అడిగిన వాడికి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడు హృదయంలో ప్రవేశిస్తాడు, హృదయంలో లయమవుతాడు. ఈ మనస్సు ఎప్పుడైతే హృదయంలో లయమైందో, లయమై కరిగిపోయిందో, అక్కడ బాగా మెల్ట్ అయిపోయిందో, మనస్సు ఎప్పుడైతే హృదయంలో మెల్ట్ అయిపోయిందో, అప్పుడు ఏదైతే మీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది అక్కడ, అది అక్కడ దిగప్పీర్ అవుతుంది, అదృశ్యం అవుతుంది. లోకాంతా వ్యాపించి ఏ వస్తువు అయితే ఉందో, లోకమంతా వ్యాపించి ఏ సత్య వస్తువు అయితే వ్యాపించి ఉందో, ఏదైతే ఆనంద స్వరూపమో, ఏదైతే శాంతి స్వరూపమో, ఆ వస్తువు నీకు తానుగా వ్యక్తం అవుతుంది, నేనుగా వ్యక్తం అవుతుంది. ఎవడైతే నారాయణుడే నువ్వు అనుకుంటున్నావో, ఆ నారాయణుడే ఈ ఫాల్స్ ఐ డిజెప్ట్ అయినప్పుడు ఆ నారాయణుడే నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. భేద బుద్ధి ఉన్నంతకాలం మనకు మోహం కలుగుతుంది. మోహం కలుగుతున్నంతకాలం పునర్జన్మలు వచ్చి తీరితే మనం శవాలను మొయబడిస్తుంది. దేహం మనం అనుకుంటున్నాం, ఇంద్రియాలు మనం అనుకుంటున్నాం, మనస్సు మనం అనుకుంటున్నాం, తలంపులు మనం అనుకుంటున్నాం, ఈ జీవితంలో వచ్చే అప్స్ డౌన్స్ మనం అనుకుంటున్నాం, లాభాలు మనం అనుకుంటున్నాం, నష్టాలు మనం అనుకుంటున్నాం, పుణ్యాలు మనం అనుకుంటున్నాం, పాపాలు మనం అనుకుంటున్నాం. అనుకోండి, మీ ఇష్టం వచ్చినంత అనుకోండి, ఇదేది మీరు కాదు. మీ ఇష్టం వచ్చినంత అనుకోండి, అనుకోండి మీరు అనుకునేది, అనుకోండి మీరు అనుకునేది ఏది కాదు, మీ హృదయంలో ఉన్నదే మీరు. ఇది కంఠశోషగా చెప్పాడు, అంతకే ఆయన వచ్చిన అవతారం. కాకమ్మ కౌడు చెప్పి రోడ్డు మీద దుమ్మంతా పోయేసుకొచ్చి చెప్పడానికి అవతారం రాలేదు. అహమయం కుతో భవతి చెన్వత అయి పతత్యహం నిదవిచారణం. ఏమిటో చేసేది ఏది నిదవిచారణం, ఆత్మవిచారణమే నిజమైన విచారణ. ఆత్మవిచారణమే నిజమైన విచారణ అంటే ఏది ఆత్మవిచారణ, ఏది నిన్న ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళేది ఆత్మవిచారణ. నిన్ను ఆత్మ వైపుకి చైతన్య వైపుకి దేశకాలకి లొండని దేశకాలకి అతీతంగా ఉన్నటువంటి మరణం లేని వస్తువు దగ్గరికి తీసుకెళ్ళేది ఆత్మవిచారణ. నిజవిచారణం అంటే ఆత్మవిచారణ. నేను అనే తలంపు నీకు ఉంది. భగవాన్ అంటారు వైకుంఠంలో ఉన్న దేవుడి కంటే, కైలాసంలో ఉన్న దేవుడి కంటే, తిరుపతిలో ఉన్న దేవుడి కంటే, అరుణాచలంలో ఉన్న దేవుడి కంటే నీకు నేను దగ్గరగా లేదా? ఇది మోస్ట్ లాజికల్ టీచింగ్, మోస్ట్ సైంటిఫిక్ టీచింగ్. ఎవరైనా ఇక్కడ ప్రశ్నించవచ్చు, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రశ్నించవచ్చు. నువ్వే ఎస్కేప్ అవ్వం. వైకుంఠంలో ఉన్న దేవుడి కంటే, వైకుంఠంలో ఉన్న దేవుడు లేడని చెప్పటం లేదు, వైకుంఠంలో ఉన్న దేవుడి కంటే, కైలాసంలో ఉన్న దేవుడి కంటే, ఎక్కడ తిరుపతిలో ఉన్న దేవుడి కంటే, అరుణాచలంలో ఉన్న దేవుడి కంటే, కాశీలో ఉన్న దేవుడి కంటే నీకు నేననే తలంపు నీకు దగ్గరగా లేదా? నీకు అత్యంత దగ్గరగా ఉన్న మేరుని వదిలేసి ఎక్కడో ఉన్న దేవుడి గురించి ఆలోచిస్తావంటే ఇదే మాయ. నీకు నేననే తలంపు దగ్గరగా ఉందా, లేకపోతే వైకుంఠంలోని దేవుడి దగ్గరగా ఉన్నాడు? నీకు దగ్గరగా ఉన్న ఈ నేను గురించి నువ్వు తెలుసుకోవడం మానేసి ఎక్కడో వైకుంఠంలోని దేవుడి గురించి ముందు ఆలోచిస్తానంటావేమిటో. ఈ దేవుణ్ణి తెలుసుకుంటానని చెప్పి ఈయనవడం, నేను దేవుణ్ణి తెలుసుకుంటాను అని చెప్పి భగవంతుడు నాకు కావాలి, దేవుణ్ణి నేను తెలుసుకుంటానని చెప్పి వీడెవడు? ఇది ఊయి దిస్సై హుయామాయి ఊయి దిస్సై. ఈ భగవంతుడు నాకు కావాలని చెప్పే ఈయనవడు? నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావు అంటే నీకు తెలిసిన, నీకు తెలియపోయిన శాంతిని కోరుకుంటున్నావు, ఆనందాన్ని కోరుకుంటున్నావు, మరణం లేని స్థితిని కోరుకుంటున్నావు. నీకు కావలసిన యథార్థం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే, లోతుడికి దిగి కొంచెం లోతుగా ఆలోచించి విశాలంగా ఆలోచించి చెప్పాలంటే, నీకు కావలసింది దేవుడు కాదు, నీకు కావలసింది హ్యాపీనెస్ కావాలి మానవుడికి. అంటే ఉదాహరణకి నాకు ఆకలి లేనప్పుడు, నాకేమీ ఆకలి లేనప్పుడు నాకు అన్నం గుర్తుకు రాదు. అదేవిధంగా నేను నూటికి 100% హ్యాపీనెస్, 20% హ్యాపీనెస్ లో నేను ఉన్నప్పుడు 99% కాదు. 20% హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు నాకు దేవుడితోటి పని లేదు. నాకు హ్యాపీనెస్ లోకి తీసుకుపోవటం కోసమే గౌతమ బుద్ధుడు ప్రయత్నం చేశాడు, రమణ మహర్షి ప్రయత్నం చేశాడు, మానవుడిని ఆ 20% హ్యాపీనెస్ లోకి కొని తీసుకెళ్ళటం కోసమే వాడు ప్రయత్నం. దేవుడు ఉన్నాడా లేడని సమస్య కాదు ఇక్కడ. దేవుడు ఉన్నాడా లేదు, నువ్వు ఉన్నావా లేదని ఇక్కడ సమస్య. ఒకవేళ ఉన్నా ఉంటే వాడు ఎవడ భూమి దట్టాలి. ప్రపంచం అంటే తలంపులు తప్పించి ఇంకేం కాదు. ప్రపంచం అంటే తలంపులే, జన్మించడం అంటే తలంపే, మరణించడం కూడా తలంపే. ఎన్ని పారమార్థక సత్యాలు కాదు, నేకెడ్ ట్రూత్స్ కాదు, ఎన్ని తలంపులే, ఎన్ని కూడా ఆ తలంపులే. భగవాన్ అనే గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో కూడా ఆత్మ ఉంది, గాఢ నిద్రలో చైతన్యం ఉంది, గాఢ నిద్రలో ఆత్మ ఉంది. ఈ గాఢ నిద్రలోని ఆత్మ, ఆ గాఢ నిద్రలోని చైతన్యం, ఈ జాగ్రత్త అవస్థలో ఎక్కడికో పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోలేదు. గాఢ నిద్రలోని చైతన్యం, ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. కానీ గాఢ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నావు, జాగ్రత్త అవస్థలో నువ్వు సుఖంగా లేవు. ఎంచి జాగ్రత్త అవస్థలో నీకు నీకు వచ్చే గొడవలన్నీ కూడా ఆ చైతన్యం ఉంది, కల్పించబడ్డాయి. ఆ కల్పించింది కనుక బయటకు తీసేస్తే నీకు ఉన్న వస్తువు ఏదో ఉన్నట్టుగా నీకు వ్యక్తమవుతుంది. ఇవన్నీ చైతన్యంగా కల్పించబడ్డాయి. నువ్వు నిజాన్ని చేయలేవు, ఒప్పించిన దాన్ని నువ్వు చేయగలవు, కానీ కల్పన లేని దాన్ని నువ్వు చేయలేవు. నువ్వు కల్పించుకున్న నువ్వు చేయలేసుకుంటే నీ హృదయంలో నిజమే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పినట్టు, నేను సౌత్ ఇండియాలో ఒక మహర్షిని చూశాను, నేను సౌత్ ఇండియాలో ఒక యోగిని చూశాను, బాలయోగి ఆఫ్ తిరువన్నమల. ఓ సౌత్ ఇండియాలో నేను తిరువన్నమలైన ఒక యోగిని చూచాను. ఆయన చూసిన తర్వాత ఒక విషయం తెలిసింది, నా హృదయంలో ఏదో ఒక నిజం ఉందని నాకు తెలిసింది, కానీ నిజం నాకు తెలియటం లేదని నిజం కూడా తెలుస్తుంది అన్నాడు. ఆ తిరువన్నమలలో ఒక యోగిని చూశాను సౌత్ ఇండియాలో. ఆయన చూసిన వెంటనే ఆయన నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు, మాటలతోటి పని లేదు, మనసు పక్వానికి వచ్చిన వాళ్ళకి మాటలతోటి పని లేదు, ఈ డబ్బా కవర్లతోటి పని లేదు, ఈ భజన తిరుగులతోటి పని లేదు. భగవాన్ చెప్పినట్టు హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు మాటలతోటి పని ఉంది. ఆయన నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు, కానీ ఆయన సన్నిధానంలో ఉన్న శాంతి ఏంటి నాకు అందుతుంది. మళ్ళీ పువ్వులు పక్కన కూర్చుంటే ఆ పువ్వులు వాసన ఎలాగొస్తుందో, ఆ పువ్వులకి మనం అందరికీ వాసన ఇస్తున్నాం సంగతి, ఆ పువ్వుడికి తిరిగిపోయిన వాసన వస్తూనే ఉంటుంది. ఆయన సన్నిధానంలో ఉన్న శాంతి ఏంటో చూశాను, మాటల చోటు పని లేదు. నా హృదయంలో ఏదో నిజం ఉందన్న సంగతి ఆయన చూశాక తెలిసింది. నా హృదయంలో ఉన్న నిజం నాకు తెలియటం లేదా నిజం కూడా నాకు తెలుస్తుంది. అంటే కనీసం ఆయన హృదయంలో ఏదో నిజం ఉన్నట్టు స్ఫురించింది. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి అప్పుడు సాధన ప్రారంభిస్తాడు. అది చివరి విషయాలు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీరు ఇంటికాడ చేసుకునే పనులు శ్రద్ధగా చేసుకోండి. ఇంటికాడ చేసుకునే పనులు ఆ శ్రద్ధగా చేసుకునే భగవంతుడు మనకి ఈ దేహం ద్వారా ఈ పని అప్పుడు దేవుని పనిగా మీరు చెయ్యండి. భగవంతుడు ఏ పని ఏ పని చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేశాడో దేవుని పనిగా మీరు చేయండి. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, ఇట్ ఈస్ శివాస్ వర్క్. అది శివుడి పని అని విష్ణు భక్తి అయితే విష్ణువు పనిని, శివుడి భక్తి అయితే శివుడి పనిని, అలా ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతకు సంబంధించిన పని మనం నేను చేస్తున్నామన్న భావనతో చూడండి. మీకు మనోబలం వస్తుంది. మీకేమొస్తుంది? మనోబలం ఎప్పుడైతే వచ్చిందో మనస్సు స్థిరపడుతుంది. మనస్సు ఎప్పుడైతే స్థిరపడిందో ప్రాపంచం ఎప్పుడు విజృంభించకుండా ఎక్కడైతే సత్తు వస్తుందో, ఎక్కడైతే సత్యం వస్తుందో, ఎవడైతే మైండ్ క్వైట్గా ఉంటుందో ఆ క్వైట్గా ఉన్నాడు మైండ్, దాని మూలంలోకి ప్రవేశించి సత్యాన్ని ఆ సత్యంలో ఐక్యమవుతుంది, సత్యంలో లయమవుతుంది. అప్పుడు సత్యమే నీకు తానుగా నేనుగా వ్యక్తమవుతుంది. నీకు సుఖం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, నీకు ఆనందం లేనప్పుడు దేవుడు ఉంటే ఉంది, లేకపోతే అన్నాడు. దేవుడు ఉన్నాడు అనుకుందాం, మీరెవరు శాంతి లేరు, సుఖంగా లేరు, ఆనందంగా లేరు, ఎందుకు వచ్చింది మీకు? దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి? భగవాన్ చెప్తుంటారు, ఏదో నేను చెప్తాను, నాలుగు మాటలు క్యాష్ మాటలు వచ్చారు మాట్లాడగా అడుగు మాటలు నా దగ్గర వద్దని చెప్పేవారు. అడుగు మాటలు నా దగ్గర చెప్పొద్దు, మీరు ఏదైనా క్యాష్ మాట్లాడితే క్యాష్ డౌన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు లేనిది, ఇక్కడ లేనిది, ఎప్పుడో ఎక్కడో ఉందంటే నమ్మవద్దని చెప్పాడు ఆయన. ఇప్పుడు లేనిది, ఇక్కడ లేనిది, ఎప్పుడో ఎక్కడో ఏదో వస్తుందంటే నమ్మవద్దు. ఇప్పుడు ఉన్నది అప్పుడు ఉండాలి, ఎక్కడ ఉన్నది అక్కడ ఉండాలి. అలా లేకపోతే అది సత్యం కాదు. సత్యం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది. కీప్ హోలీ కంపెనీ అంటే మీరు సత్పురుషులతోటి సహవాసం కనుక చేస్తుంటే, రియలైజర్ సోల్స్ తోటి, అడ్వాన్స్డ్ సోల్స్ తోటి, గ్రేట్ సోల్స్ తోటి, ఎవాల్వ్డ్ సోల్స్ తోటి మీరు కనుక సత్వ సత్సంగం వాళ్ళతోటి సహవాసంగా ఉంటే, వాళ్ళతో ఇష్టంగా ఉంటే, వాళ్ళతో కనుక స్నేహం కనుక చేస్తుంటే, మీకు ఈ పునర్జన్మ హేతువులైనటువంటి ఈ బంధాలు ఈ ఆటంకాలు మీకు తెలియకుండా నెమ్మదిగా ఒకటి ఒకటి రాలిపోవటం ప్రారంభిస్తాయి. రమణ మహర్షి గారు ఒక సందర్భంలో చెప్పారు, మీ జిల్లాలో దుష్ట సహవాసం ఉంటే ప్రయత్నం చేసి మరీ నిలిచి పెట్టుకోమని చెప్పారు. ఒకవేళ మీకు ఏదైనా దుష్ట సహవాసం ఉంటే అది జాగ్రత్తగా ప్రయత్నం చేసి అది నిలిచి పెట్టుకోండి అని చెప్పారు. మధ్వాచార్య ఏం చెప్పారంటే, దుష్ట సహవాసం చేసే బదులు ఏదైనా ఒక పుణ్య నోట్లు మీరు తలకాయ తీసుకెళ్లి పెట్టండి అని చెప్పారు. చాలా మంది అభివృద్ధిలోకి వచ్చిన స్నేహితులే పాడైపోయిన స్నేహితులే. కొంతమంది హై స్కూల్లో చాలా బాగా చదువుతారు, కాలేజీలకి వెళ్ళి పాడైపోతారు. ఇంకా చెడ్డ స్నేహాలు బట్టి కంట్రోల్ ఉండదు, చెడ్డ స్నేహాలు బట్టి పాడైపోతూ ఉంటారు. అంటే ఇంగ్లాండ్లో సామెత ఉంది, నువ్వు ఎటువంటి వాడో నాకు చెప్పొద్దు, నువ్వు ఎవరితోటి స్నేహాలు చేస్తున్నావు ఆ పేరు నాలుగు పేర్లు చెప్పు, నీ గురించి నేను అంచనా కట్టుకుంటాను, నువ్వు ఎటువంటి వాడో నాకు చెప్పవలసిన పని లేదని ఇంగ్లాండ్లో సామెత. నువ్వు ఎవరితోటైతే స్నేహాలు చేస్తున్నావు పేర్లు నాలుగు పేర్లు చెప్పు నాకు, దాన్ని బట్టి నీ గురించి అంతరం వేసుకుంటాను. నువ్వు ఏ కంపెనీలో తిరుగుతున్నావో దాని గురించి, ఆ కంపెనీ పేరు నాకు చెబితే దాని గురించి నేను అంచనా వేసుకుంటాను. నువ్వు ఎటువంటి వాడో నాకు చెప్పక్కర్లేదని ఇమ్రాన్లో ఒక సామెత. అంటే నీకు సహవాసం ఉంటే ప్రయత్నం చేసి విడిచిపెట్టు. సత్పురుషులతోటి సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి. అంటే వాడు రిలైజెన్స్ వల్ల అయ్యం రాకపోవచ్చు. ఎవరితోటైతే స్నేహం చేస్తున్నావు వాడికి 70% మార్కులు రాకపోవచ్చు. నీకు 40% మార్కులు వస్తుంటే కనీసం 60% మార్కులు ఉన్న వాళ్ళతో నీకు సహవాసం చేస్తుంటే కనీసం నువ్వు కూడా 60% అందుకుంటావని ఇక్కడ చూపుతున్నారు. నీకంటే అడ్వాన్స్డ్ సోరుతుడి అవార్డు సోరుతుడిలో స్నేహాలు చేయడానికి ప్రయత్నించి నీ బంధాలన్నీ ప్రాపంచక వాసన, దేహ వాసన, శాస్త్ర వాసనలు, నీకు పునర్జన్మ హేతులైనటువంటి వాసనలు, ఏ కారణంలో వల్ల నీకు దుఃఖం వస్తుందో, ఏ అలవాటు నేను దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో, అంటే రోగ కారణం తెలియకుండా రోగం నశించదు. రోగ కారణం తెలియకుండా రోగం నశించదు. అలాగే నీకు ఏ కారణం వల్ల దుఃఖం వస్తుందో అది నీకు అర్థమైతే ఆ దుఃఖ కారణం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. అయితే నీ దేహం ఏ ప్రారంభం అనుభవించడానికి, ఏ ప్రారంభం వర్కౌట్ చేయడానికి ఈ భూమి మీదకి నీ దేహం వచ్చిందో అది ఇష్టంగా ఆ ప్రియంతిగా మామూలుగా మీరు జాగ్రత్తగా పని చేసుకుంటూ మీ పని ఏదైనా మీ పని విషయంలో మీరు అశ్రద్ధగా ఉండొద్దు. పని మానేస్తే జ్ఞానం రాజు, పని మానేస్తే సోమరతనం వస్తుంది. అయితే మీరు చేసే పని ఇష్టంగా చేస్తూ ప్రీతిగా చేస్తూ, ఇది భగవంతుడి పని, ఇది శివుడి పని, లేదా ఈ విష్ణువు పని అని, ఆ విష్ణువు పని ఇది మీ పని కాదు, విష్ణువు పని మీరు చేస్తున్నాం, శివుడి పని నేను చేస్తున్నాం, ఆ గాడ్ పని మనం చేస్తున్నటువంటి భావనతోటి కనుక మీకు చేస్తే ఆ పని పూర్తవుతుంది. మీ మనస్సుకు అంతర్దృష్టి కలుగుతుంది, మీకు వివేకం పెరుగుతుంది. ఇట్ ఇస్ ఆల్ గాడ్స్ వర్క్, ఇది శివాస్ వర్క్, శివాస్ ప్లే. అంటే మీ ద్వారా ఏదైనా మంచి పని జరిగింది అనుకోండి, ఏ భగవంతుడే చేయించాడు ఈ మంచి పని అంటే మీకు గర్వం తగ్గిపోతుంది, పొగరబొత్తనం తగ్గిపోతుంది. కానీ భగవంతుని చేయించాడని మీరు అనుకోరు, నేనే చేశాను అనుకుంటారు. దాన్ని బట్టి మీకు ప్రారంభమవుతుంది రోగాలన్నీ, దానికి అన్నీ ప్రారంభమవుతున్నాయి. అంటే ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలన్నీ, ఆ కర్తృత్వం మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. నిజంగా మన వల్ల ఏమీ అవ్వదు. ఈశ్వరానుగ్రహం లేకుండా, కర్త యొక్క ఆజ్ఞం లేకుండా మనం చేసేది ఏమీ లేదు. ఒకవేళ నీకు ఏదైనా చదువు ఉన్నా, ఒకవేళ మీకు గౌరవం ఉన్నా, మీకు ఏదైనా ధనం ఉన్నా, అది సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. కానీ దాన్ని చూసి గర్వం పెంచుకోవద్దు, అహంకారం పెంచుకోవద్దు. మీకున్న ప్లస్ పాయింట్స్ని చూసి, మీకున్న అవకాశాలను చూసి మీరు అవినయం పెంచుకోవద్దు. అవినయం పెంచుకోవటం వల్ల అజ్ఞానంలో కూరుకుపోతాం. నీచమైన జన్మలకి, నీచమైన జన్మలకి, నీచమైన లోకాలకి మనం వెళ్ళవలసి ఉంటుంది. అంటే అమావాస్య రోజున ఎంత చీకటిగా ఉంటుందో అంత చీకటి లోకాలకు మనకి వెళ్ళవలసి ఉంటుంది. గర్వం ఎక్కువ ఉంటే, అహంకారం ఎక్కువ ఉంటే, అజ్ఞానం ఎక్కువ ఉంటుంది. బాగా చీకటిగా ఉంటే బాగా దగ్గరలో ఉన్న వస్తువు కూడా మనకు కనపడదు. కొంతమంది చనిపోయిన తర్వాత అటువంటి కటిక చీకటి లోకాలకు వెళ్ళవలసి ఉంటుంది. అవన్నీ వ్యవహారిక సత్యాలు. ఇప్పుడు నేను చెప్పింది పారమార్థిక సత్యం కాదు. సస్తమాన ప్రాపంచిక విషయాల్లో సంబంధం తొలుగుతుంది. నీకు లోకం, లోకవాసన, లోకవాసన సత్పురుషులు సహవాసం వల్ల నీకు లోకవాసన స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. నీకు తెలియకుండా నీకు తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో డైరెక్ట్గా వాటిని నువ్వు ఫేస్ చేయకుండా పరమాత్మని చింతిస్తుంటే, ఆత్మని చింతిస్తుంటే, భగవంతుని చింతిస్తుంటే నువ్వు అటు ఆటోమేటిక్గా ఈ లోకానికి, ఈ మాయకి, ఈ రాగద్వేషాలకు నువ్వు తెలియకుండా నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తుంటే నెగిటివ్ విషయాలకు దూరం అవుతావు. నీ థింకింగ్ పాజిటివ్గా కనుక ఉంటే నెగిటివ్ విషయాలకు నువ్వు తప్పనిసరిగా దూరం అయిపోతావు. నేను కోపాన్ని జయించలేకపోతున్నాను, నేను కోపాన్ని జయించలేకపోతున్నాను అని అనుకోవటం కంటే పరమేశ్వరుని చింతిస్తుంటే, ఈశ్వరుడు చింతన చేస్తుంటే, ఆత్మను ధ్యానం చేస్తుంటే ఆ కోపం కూడా నెమ్మదిగా పరచబడిపోతుంది నీకు. ఏదైతే నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావో దాని చుట్టూ తిరగడం కంటే, ఏదైతే నువ్వు అమనం దాన్ని కనుక ధ్యానం చేస్తే అవి ఆటంతరయ్యే రాలిపోతాయి. లోకవాసన చాలా భయమైనది. లోకవాసన, బడి నీది శాస్త్ర వాసన అంటే దేహ వాసన కూడా అంతే. శాస్త్రం చదివినప్పుడు ఏం చేయాలంటే ఆ వాక్యం చెప్పే సందేశం ఏమిటి, ఆ మాట చెప్పే సందేశం ఏమిటి అది మీరు జీర్ణం చేసుకుని అది ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ గురించి బోధ చేసేవాడు కంటే ఆత్మని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు ఉన్నతుడు అన్నారు. ఆత్మను తెలుసుకోండి, ఆత్మను తెలుసుకోండి, ఆత్మజ్ఞానం సంపాదించుకోండి, ఆత్మానుభవం పొందండి, ఆత్మశిఖరాలను అందుకోండి అని బోధ చేసేవాడు కంటే ఆత్మానుభవం పొందడానికి, ఆత్మశాంతిని పొందడానికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు వీరికంటే వాడు నిన్న అన్నారు పెద్దలు. ప్రపంచం అంటే ఆ తలంపుడు, మీకు తలంపులు లేనప్పుడు లోకం గొడవ లేదు, దేవుని గొడవ లేదు, గాఢం గొడవ, మీకు తలంపులు లేవు. అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, అక్కడ మార్క్స్ లేదు, అక్కడ దేవుడు గొడవ లేదు, లోకం గొడవ లేదు, ఏది లేదు. మీకు మనసు వచ్చిన తర్వాత మీకు కల్పించుకున్న గొడవలు అన్నీ వస్తున్నాయి. పూర్వ జన్మల అలవాట్లన్నీ మన మనస్సులోనే ఉన్నాయి, రాబోయే జన్మల అలవాట్లన్నీ కూడా మన మనస్సులో ఉన్నాయి, ఎక్కడో లేవు, మన మనస్సులోనే ఉన్నాయి. అంటే ఎవడు మనస్సు వాడికి శిక్ష. అందరూ భగవంతుని తెలుసుకుంటానని చెప్పేవాళ్ళే, కానీ భగవంతుని తెలుసుకోవాలనుకుని ఈ నేను ఎవడు విచారించేవాడు కనపడటం లేదు. అందరూ గజేతగాళ్ళే, ఎవడు గజం కలగటం లేదు. నేను భగవంతుని తెలుసుకుంటాను, నేను భగవంతుని తెలుసుకుంటానని చెప్పేవాళ్ళు అందరూ, కానీ భగవంతుని తెలుసుకునే ఈ నేనెవడని విచారణ చేసేవాడు కనీసం ఒక్కడు కూడా కనపడటం లేదు. భగవంతుని తెలుసుకోవడానికి మీలో ఒకడు ఉన్నాడు, ఎవడు ఈ భగవంతుని తెలుసుకుంటానని చెప్పి ఈ నేనెవడు ఊహి దిస్సై అని విచారణ చేసేవాడు ఎవడు, ఆయన ఎంక్వైరీ చేసేవాడు ఎవడు కనిపించటం లేదు. మీరు పూజలు చేయటానికి, ధ్యానం చేయటానికి మీ దేహబుద్ధిని పెంచుకోమని కాదు, దేహబుద్ధిని తగ్గించుకోవటానికి. మీరు మందులు వాడతా అంటే రోగాలను పెంచుకోవడానికి కాదు, రోగాలు తగ్గించుకోవడం కోసం. అదేవిధంగా మీరు చేసే పూజ, మీరు చేసే జపము, మీరు చేసే ధ్యానము మీరు దేహబుద్ధి తగ్గాలి, కానీ ధ్యానం చేసి దేహబుద్ధి పెంచుకోవడానికి కాదు, ధ్యానం దేహబుద్ధి తగ్గించుకోవటానికి. జ్ఞానం కలగడం కోసం ఏ ఆటంకాలు అయితే మీకు అడ్డొస్తున్నాయో సత్పురుషుడి సహవాసం వల్ల ఆటంకాలు వాటంతటయ్యి రాలిపోతాయి, నెమ్మదిగా ఒక్కొక్కటి రిమూవ్ అవుతాయి, ఎలిమినేట్ అవుతాయి, అవి నెమ్మదిగా తొలగిపోతాయి. ఎవరికైతే మనసులో వికారాలు తక్కువగా ఉన్నాయో, ఎవరికైతే మనసులో వాసనలు తక్కువగా ఉన్నాయో, బాగా పలచగా ఎవరికైతే మనసులు చాలా పలచగా ఉన్నాయో, ఎవరికైతే వికారాలు తక్కువగా ఉన్నాయో, వారి మనస్సు వాళ్ళ హృదయంలో తొందరగా లయమవుతుంది. వాళ్ళ హృదయంలో తొందరగా ఆ లయమవుతుంది అంటే వికారాలు తక్కువగా ఉన్న వాళ్ళకి. మనస్సులో నీకున్న వికారాల వల్లే నీకు దేహం వస్తుంది. లోపలున్న చైతన్య దేహం లేకుండా స్వతంత్రంగా ఉండగలదు. మనస్సు స్వతంత్రంగా ఉండలేదు. దానికి ఏది ఎప్పుడు ప్రతి జన్మలోనూ ఏదో ఒక రూపం కావాలి, ఆకారం కావాలి, దానికి రూపాలు లేకుండా ఉండలేదు. చైతన్యానికి లోకంతో పని లేదు, చైతన్యానికి లోకంతో పని లేదు, దేహంతో పని లేదు, పూర్వజన్మలతో పని లేదు, రాబోయే జన్మలతో పని లేదు. ఎవరు దేనికి? ఆ చైతన్యానికి. చైతన్యానికి దేనితోటి ఆ పని లేదు. అయితే ఈ కారణానికి ఏది, ఈ అహంకారానికి అది రూపం లేకుండా ఉండలేదు. రూపం లేకుండా అవి ఉండలేదు. అహంకారానికి ఆకారం కావాలి. అంటే ఈ శరీరం మరణిస్తున్నా కానీ ఈ శరీరాన్ని ఆలంబనంగా పెట్టుకుని జీవించే అహంకారానికి అది అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. దానికి ఒక ఆకారం కావాలి కాబట్టి దానికి ఇంకో శరీరం వస్తుంది, దానికి ఒక ఆకారం కావాలి కాబట్టి ఇంకో శరీరం వస్తుంది. ఏ శరీరంలో అది ఉన్నప్పుడు దానితో అది ఒకటే నిజం అనుకుంటుంది, ఆ దేహం ఒకటే నిజం అనుకుంటుంది, దానితో తాదాత్మ్యం అవుతుంది. అది చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతున్నానని అనుకుంటుంది. దేహబుద్ధి లేని వాడితో నువ్వు స్నేహం చేస్తే నీ దేహబుద్ధి తగ్గుతుంది. ఆ హోలీ కంపెనీ, హోలీ పీపుల్ తోటి వాళ్ళు, వాళ్ళతో సహవాసాల వల్ల వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాయి అనుకోకుండా, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం అన్నట్టుగా అనుకోకుండా నీ ప్రయత్నం కొంచెం చేసినా నువ్వు ఎక్కువ ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతావు, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతావు. ఇంచేందుకు వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాయి. అహంకారానికి ఆకారం కావాలి, ఆకారం లేకపోతే అది నిలబడలేదు. దానికి దేహం కావాలి, లోకం కావాలి. అహంకారాన్ని ఎప్పుడైతే దేహం ధరించిందో దేహం వస్తే లోకం వస్తుంది, దేహం వస్తే ఈ ప్రపంచం యొక్క కథ అంతా కూడా హృదయంలో లయమైపోతుందని చెప్పారు భగవాన్. దేహం లేకపోతే లోకం లేదు, దేహం లేకపోతే లోకం లేదు. దేహం ఉన్నవాడికి లోకం, కానీ దేహం లేని వాడికి లోకం లేదు. మనసు లేకపోతే దేహం లేదు, మనసు లేకపోతే అది దేహం లేదు, హృదయం లేకపోతే మనసు లేదు. అంటే మొత్తం ప్రపంచం యొక్క సృష్టి యొక్క కథ అంతా కూడా హృదయంలోనే ఉంది. మనకు రకరకాల తలంపులు వస్తున్నాయి. ఈ తలంపులు రావడానికి లోపల టెండెన్సీసే కారణం. మనిషికి ఒక తలంపు, మనిషికి ఒక తలంపు. మన రంగులు వేరుగా ఉన్నాయి. కొంతమంది పొట్టిగా ఉన్నాం, కొంతమంది పొడుగ్గా ఉన్నాం, కొంతమంది నల్లగా ఉన్నాం, కొంతమంది తెల్లగా ఉన్నాం, కొంతమంది లావుగా ఉన్నాం, కొంతమంది సన్నంగా ఉన్నాం. ఇవన్నీ దేహాలకే పరిమితం కానీ లోపల ఉన్న వస్తువు మటుకు ఏకంగానే ఉంది. ఈ నలుపు, ఈ తెలుపు, ఈ ఎరుపు, ఈ లావు, ఈ సన్నము, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా దేహాలకే పరిమితం. ఇవన్నీ చావులు, ఈ పుట్టుకులు, ఇవన్నీ కూడా దేహాలకే పరిమితం. కానీ ఈ దేహాలకి ఆధారంగా ఉన్న వస్తువు మటుకు ఒకటిగానే ఉంది. అది రెండుగా లేదు, అది ఏకంగానే ఉంది. అది ఎలా ఉంది? అది ఏకంగా ఉంది, అది సౌందర్యంగా ఉంది. ఈ సౌందర్య దృష్టి లేని వాడికి, సౌందర్య దృష్టి లేని వాడికి హృదయంలో ఉన్న సౌందర్యం ఏం తెలుస్తుంది? అదే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దున్నపోతులకి బూడిలు రుచి ఏం తెలుస్తుందని. మామూలుగా చిట్టు తిన్నట్టే ఈ బూడిలు కూడా తినేస్తాయి. హృదయ సౌందర్యం ఎలా ఉంటుందో తెలిసిన వాడికి అది అందుకోవాలనే పరిస్థితి. ఆ సౌందర్య దృష్టి, ఆత్మ దృష్టి, ఆ తేజో దృష్టి, ఆ కాంతి దృష్టి, ఆ శాంతి దృష్టి ఉన్నవాడికి ఆ వస్తువు అందుతుంది. కొంతమందికి అగ్ని విషయాలు చెబుతుంటే రెండు చెవులు ఇచ్చేస్తారు, ఒక చెవు కాదు. మళ్ళీ చెప్ప, అగ్ని విషయాలు చెబితే, ఒక డ్యూటీకి సంబంధించిన కౌరులు చెబితే మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకి అసలు ఆ సంస్కారం అటువంటిది వాళ్ళకి వినాలని కూడా అనిపించదు. అగ్ని విషయాలు చెబుతా అనుకోండి, రెండు చెవులతోటి వింటారు. ఆత్మ విషయాలు, సౌందర్య విషయాల గురించి మనం చెబుతాం అనుకోండి, ఒక చెవితోడు కూడా వినరు. ఇంకా లోపల ఆ సంస్కారం లేదు, ఆ టెండెన్స్ లేదు. భగవాన్ కొంతమందికి ఎంతో చెప్పి మాటలతోటి, ఎంత వివరంగా చెబితే వాడికి అర్థమవుతుందో అంత వివరంగా ఒక మనిషికి చెప్పేవారు. చెబితే చెప్పినా కొంతమందికి అర్థమయ్యేది కాదు. అప్పుడు భగవాన్ ఆ మనిషిని ఏమనేవారు, ఒక ఏమి చేస్తాం మరి వాసనలు అంత బలీయముగా ఉన్నది అనేవారు. అంటే మనిషిని క్రిటిసైజ్ చేసేవారు కాదు, ఎంత చెప్పినా అర్థం కాకపోతే ఏమి చేస్తాం మరి వాసన అంత బలీయముగా ఉన్నది, అలవాట్లు అంత బలీయముగా ఉన్నది. వాడు లోకానికి సంబంధించిన అలవాట్లు, ఆ దేహానికి సంబంధించిన అలవాట్లు అంత బలీయముగా ఉన్నవి, ఏమి చేస్తాం మరి? ఆ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, అలవాట్ల యొక్క వేగం, ఆ వాసనల యొక్క వేగం, ఆ తలంపుల యొక్క వేగం, ఆ భాష దృష్టి యొక్క వేగం అంత వేగంగా ఉంది. మనం చెప్పినా వాడికి బుర్రక పట్టడం లేదు. ఏమి చేస్తాం మరి, ఏమి చేయగలం అని ఉరికే మాటలు వాడు చెప్పినా లోపల వాడికి అనుగ్రహాన్ని ఇచ్చేవారు. లోపల వాడికి అనుగ్రహం, వాడి మీద పని చేయడానికి 10 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు, ఒక జన్మ పట్టవచ్చు, రాబోయే జన్మలైన అనుగ్రహం పని చేస్తూనే ఉంటుంది వాడు. అయితే మహాత్మను దర్శనం చేసుకోవటం వల్ల మనం ఊరికే పోదు, వెంటనే మనకి ఇమీడియట్ ఎఫెక్ట్ రాకపోవచ్చు, ఇమీడియట్ రిజల్ట్ రాకపోవచ్చు. అది ఇప్పటికైనా 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, లేకపోతే రాబోయే జన్మలైనా ఆ ఫలితం మనకు అందుబాటులోకి వస్తుంది, ఆ సత్ఫలితం మనం అనుభవంలోకి వస్తుంది. పేరుమూర్తుల యొక్క స్నేహాన్ని కాంక్షించు, అంటే స్థితపద్యుని యొక్క స్నేహాన్ని, జోన్ముక్తుల యొక్క స్నేహాన్ని, అంటే వాళ్ళ యొక్క స్నేహాన్ని నువ్వు, అవతార పురుషుడి యొక్క స్నేహాన్ని నువ్వు కాంక్షించవయ్యా. వారితో సహవాసం చేయడానికి ప్రయత్నించాయి. అంటే ఎప్పుడో వస్తున్నాను కనిపెట్టుకోండి, అక్కర్లేదు, ఈ జన్మలోనే, ఇప్పుడే, ఇక్కడే, ఈ శ్లాఘనీయమైన ఉన్నతమైన స్థితి. ఎటువంటి స్థితి అండి? చాలా ఉన్నతమైనటువంటి స్థితి, ఉదాత్తమైన స్థితి, అద్భుతమైన స్థితి, అపూర్వమైన స్థితి, వండర్ఫుల్ స్టేట్, బ్యూటిఫుల్ స్టేట్, చార్మింగ్ స్టేట్, హ్యాండ్సమ్ స్టేట్, ఉత్కృష్టమైన స్థితి. అదే కృష్ణుడు చెప్పినట్టు, దేవుని పొందిన తర్వాత ఇంకా పొందవలసిందంటూ ఏమి మిగలదు దాన్ని. ఆ స్థితిని భగవాన్ ఏమంటున్నాడు, ఈ ఉత్కృష్టమైన స్థితి, నువ్వు ఎప్పుడో శరీరం మరణించిన తర్వాత ఎప్పుడో పొందేది కాదు, నీ శరీరం శవం అయిన తర్వాత నువ్వు పొందేది కాదు. ఈ ఉత్కృష్టమైన స్థితి, ఈ శ్లాఘనీయమైన స్థితి, ఈ పరమోత్కృష్టమైన స్థితి, ఈ వండర్ఫుల్ స్టేట్, ఈ స్టేట్ నువ్వు పొందడం కోసం ఆత్మవిచారం వల్ల ఈ జన్మలోనే లభించే స్థితి, ఈ జన్మలోనే, ఇప్పుడే, ఇక్కడే, అంటే నీ శరీరం శవం అవ్వకముందే నువ్వు సిన్సియర్గా కనుక ప్రయత్నం చేస్తే, నువ్వు సిన్సియర్గా కనుక ప్రయత్నం చేస్తే, నీ ప్రయత్నం ఎప్పుడైతే ప్రారంభించావో గురువు కృప, ఈశ్వర కృప అందుకుంటాయి. నీ ప్రయత్నమే కృప కింద మారిపోతుంది. శాస్త్రం అంతా కూడా ఏ స్థితిని పొందమని చెప్పిందో, శాస్త్రంలో చెప్పిన మాటలు, శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యాలు, ఆ మాటల లోపల స్పిరిట్, ఆ వాక్యం లోపల స్పిరిట్, ఏ సందేశం అయితే మనకిస్తున్నావు, ఏ వస్తువును పొందమని మనకు శాస్త్రం ఆదేశిస్తుందో అది ఈ జన్మలోనే ఉన్నతమైనటువంటి స్థితి, శ్లాఘనీయమైన స్థితి. అది ఇక్కడే ఈ జన్మ నీ శరీరం శవం అవ్వకముందే ఆత్మీయంలో నీ శరీరం తిరుగుతున్నప్పుడే నువ్వు కొంత ప్రయత్నం చేస్తే, కొంత ప్రయత్నం చేసినప్పటికీ నీకు గురుకృప కలుగుతుంది, ఈశ్వర కృప కలుగుతుంది, ఆ పునర్జన్మ జీవితం నశిస్తాయి. పునర్జన్మ జీవితంలో నశించిన వెంటనే వేదాంతంలో ఏ స్థితిని అయితే చెప్పారు ఆ స్థితిని ఇప్పుడు ఎక్కడ ఈ శరీరం ఉండగా నువ్వు అందుకోసం వాడి జీవన్ముక్తుడు. ఎప్పుడో కాదు, ఎప్పుడో వస్తుంది అనుకున్నది ఇప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది వస్తుంది అనుకున్నది ఇప్పుడో వస్తుంది, ఎక్కడో వస్తుంది అనుకున్నది ఇక్కడే వస్తుంది, ఇక్కడే పొందొచ్చు. లోపల ఉంటుంది ఆ బ్రాహ్మీ స్థితిని పొందటానికి ఏ అడ్డంకులు అయితే వస్తున్నాయో అడ్డంకులు తొలగించుకోవడం నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే గురుకృప వస్తుంది, ఈశ్వర కృప వస్తుంది, శాస్త్రం యొక్క సహాయం నీకు అందుతుంది. ఆ అడ్డంకులన్నీ భరణ అయిపోతాయి, అడ్డంకులన్నీ భరణ అయిపోతాయి. అప్పుడు వెంటనే సద్వస్తువు నీకు తానేగా వ్యక్తం అవుతుంది, నేను వ్యక్తం అవుతుంది. అప్పుడు మరణం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు, ఆ మృత్యు యొక్క భయం కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. భగవాన్ చెప్తున్నారు ఆ రియలైజేషన్ యొక్క గొప్పతనం చెప్తున్నారు. సెల్ఫ్ రియలైజేషన్, ఆ ట్రూత్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్, ఆ ఎటర్నల్ రియలైజేషన్, ఆ వస్తువు అంటే ప్రపంచానికి ఏ వస్తువు ఆధారంగా ఉందో ఆ వస్తువు ఎవడైతే తానుగా ఆడు అనుభవిస్తున్నాడో, ఆ వస్తువునాడు ఆ తానుగా అనుభవిస్తున్నాడో, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి, వాడి సమక్షంలో నీ వాసన నశించినట్టు, బ్రాహ్మీ స్థితి పొందిన వాడి సమక్షంలో నీ టెండెన్సీస్, నీ యొక్క వాసన నశించినట్టు. అది ఎందరి ప్రబోధకుడు ప్రవచనాడు విన్నా, ఎన్ని ఉపన్యాసాలను విన్నా, ఎన్ని గ్రంథాలను చదివినా, ఎన్ని శాస్త్రాలను అభ్యసించినా, ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినా, క్షుణ్ణంగా డీటెయిల్గా ఊరికే అక్కడో పేజీ అక్కడో పేజీ కాకుండా ప్రతి పేజీ క్షుణ్ణంగా నువ్వు చదివినా, డీటెయిల్గా నువ్వు చదివినప్పటికీ, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, డీటెయిల్ మామూలుగా కాదు డీటెయిల్గా చదివినా, ఎన్ని సత్కర్మలు చేసినా, నాకంటే ఈ ఆత్మీయుల్లో పూర్వం ఎవరూ చేయని పనులు మేము చేశామని అటువంటి గొప్ప పనులు మీరు ఒకవేళ చేసి ఉన్నా, ఎన్ని సత్కారాలు చేసినా, ఏమి చేసినా ఒక మహాత్ముడి సన్నిధానంలో మీ వాసన అణిగినట్టు ఇంతవరకు నేను చెప్పిన వాటి వల్ల అనవు. ఏం చెప్తున్నాడండి ఛాలెంజ్? ఎవరైతే ట్రూత్ని రియలైజ్ చేశాడో, ఒక ఔన్నత్యం గురించి, స్వచ్ఛమైన స్థితి గురించి చెబుతూ, ప్రపంచంలో మీరు గ్రేట్ స్పీచెస్ మీరు విని ఉండవచ్చు, ఎన్ని విన్నప్పటికీ ఎన్నో శాస్త్రాలు వివరంగా ప్రతి పదార్థంతో సహా తాత్పర్యంతో సహా బాగా అధ్యయనం చేయొచ్చు. అంతేకాకుండా గొప్ప గొప్ప పనులు మీరు చేయొచ్చు, కళ్యాణ మండపాలు కట్టించవచ్చు, మీకు అర్థమవుతుందో, గూళ్ళు గోపురాలు కట్టించవచ్చు, గోళ్ళ కట్టించవచ్చు, నూతులు తవ్వించవచ్చు, చెరువులు తవ్వించవచ్చు, ఆసుపత్రులు కట్టించవచ్చు, మీకు ఆసుపత్రులు కట్టించవచ్చు, మీకు అర్థమవుతుందో, ఎన్నో లోకంలో మంచి పనులు చేయొచ్చు. మిమ్మల్ని అధ్యయనం చేయొద్దని నేను చెప్పడం లేదు, సత్కర్మలు చేయొద్దని నేను చెప్పడం లేదు. సత్కర్మ ఎన్ని చేసినా, శాస్త్రాన్ని ఎంత డీటెయిల్డ్గా మీరు చదివినా, అధ్యయనం చేసినా, మహోన్నత ఉపన్యాసాలు మీరు, చక్కటి ప్రసంగాలు, బ్యూటిఫుల్ స్పీచెస్, గ్రేట్ స్పీచెస్ మీరు విన్నా, ఒక సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడి సమక్షంలో మీ వాసన నశించినట్టు, మీ వాసన నశించినట్టు ఈ బయట జరిగి ఈ పండు వల్ల నశించం. ఇవన్నీ నేను చెడ్డయని చెప్పటం లేదు, ఇవన్నీ కూడా నేను చెడ్డయని చెప్పటం లేదు. ఆ రియలైజర్ సోల్స్ దగ్గర, ఆ రియలైజర్ అడ్వాన్స్డ్ సోల్స్ దగ్గర, గాడ్ రియలైజర్ సోల్స్ దగ్గర మీ వాసన నణిగినట్టు మీరు సత్కర్మ చేసినప్పటికీ ఆ వాసన అనగదు. ఏమి చేసినా రాదు. గురువు యొక్క కృప లేకపోతే, ఈశ్వరుని యొక్క కృప లేకపోతే మీరు ఏమి చదివినా ఏమి విన్నా రాదు. ఆ గురువు కృప గురువు కృపే, ఆ ఈశ్వరుని కృప ఈశ్వరుని కృపే. అయితే ఎంత గురువు కృప ముందు, ఈశ్వరుని కృపకు ముందు మీరు చేసే సత్కర్మలు కూడా దానికి సాటి రావు. సత్కర్మ మంచిది కాదని చెప్పడం లేదు, దాని ముందుది సాటి రాదు. భగవాన్ అంటున్నారు నీకు ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి జీవముక్తులతోటి, ఆ స్థిత ప్రజ్ఞులతోటి, ఆ గుణాతీతులతో కనుక సహవాసం లభించిందనుకో, ఇంకా ఈ ఆచారాలు నియమాలు ఎందుకు నీకు? ఈ ఆచారాలతోటి నియమాలతోటి నీకు పని లేదు. అంటే గాలి వేగంగా వస్తున్నప్పుడు విషన్ కర్రలతోటి పని లేదు, గాలి వేగంగా వస్తున్నప్పుడు విసిరికర్రలతోటి కానీ, సీలింగ్ ఫ్యాన్లతోటి కానీ ఆ పని లేదు. అదేవిధంగా నీకు అటువంటి ఒక మహాత్ముడితో ఒక అవతార పురుషుడితో నీకు మానసికమైన అనురాగం, మానసికమైన అనుబంధం, మానసికమైనటువంటి సాహచర్యం, ఆ మానసికమైనటువంటి కాంటాక్ట్ నీకు లభించినప్పుడు బాహ్యమైన నియమాలు చూడంత నీకు పనే లేదు. అంటే ఒక అవతార పురుషుడి చోటు కానీ, ఒక జ్ఞాని చోటు కానీ, ఒక స్థితప్రజ్ఞుల చోటు కానీ, ఒక గుణానుతీతులతో కానీ, ఎవరైతే నేచర్ని దాటి వెళ్ళాడో వారితో కానీ, నేచర్ని దాటిని వెళ్ళతో కానీ, వారితో కనుక నీకు సాహచర్యం కుదిరితే, వాటితో నీకు మానసికంగా రాగము, అనురాగము, ప్రీతి, ఆ ఇష్టము కనుక, ఆ కాంటాక్ట్, మెంటల్ కాంటాక్ట్ కనుక అవతార పురుషుడితో నీకు కుదిరితే, ఈ బాహ్యమైనటువంటి నియమాలతో అంతగా పని లేదు. గాలి బాగా వేస్తున్నప్పుడు వ్యసనకర్రలతోటి, ఈ హ్యాండ్ ఫాన్స్ తోటి నీకు పని తగ్గిపోతుంది. అంటే మహాత్ములతోటి ఎప్పుడైతే నువ్వు సాగవాసం చేస్తున్నావో మంచి గుణాలను ప్రాక్టీస్ చేయక్కర్లేదు, అట్లంతరే వచ్చి నిన్ను వరిస్తాయి. ఈ మంచి గుణాన్ని సంపాదించాలి, ఆ మంచి గుణాన్ని సంపాదించాలి అని ప్రత్యేక దాని వాటి గురించి ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎవరైతే ఓడిన దానితో ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం సహవాసం చేస్తున్నావో అన్ని మంచి గుణాలు నువ్వు వెతుక్కోక్కర్లేదు, అవి అన్ని వచ్చి నిన్నే వరించి వరించి అవన్నీ నీ దగ్గరకు వస్తాయి. గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అని కూడా, ఆ చార్మింగ్ క్వాలిటీస్ అని కూడా, క్వాలిటీస్ అని కూడా అవి వరి వాటి కోసం మీరు వెతకక్కర్లేదు, అయ్యే వరించి 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 మీ దగ్గరకు వస్తాయి. అది హోలీ కంపెనీ యొక్క ప్రయోజనం. ఎవరినైనా చూడాలని మీరు వెళ్ళటం కోసం గుమ్మం దిగారనుకోండి, సరిగ్గా మీరు ఎవరి కోసం వెళుతున్నారో వాళ్ళు ఎదురు వచ్చారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అలాగే ఆ గడ్డల దగ్గర సోర్స్తో మీకు సహవాసం కుదిరితే, అనుబంధం కుదిరితే, కాంటాక్ట్ కుదిరితే, సద్గుణాలు వెతుక్కుంటే మీ దగ్గరికి వస్తాయి. అడ్రస్ తెలుసుకుని ఉత్తరం ఏ విధంగా అయితే మీ అడ్రస్ దగ్గరికి వస్తుందో, అవి మీ సద్గుణాలని కూడా వాటంతటా మీ దగ్గరికి, మీ దగ్గరికి ఎడ్డ అని వెతుక్కుంటూ మిమ్మల్ని అన్వేషించుకుంటూ ఈ గ్రేట్ క్వాలిటీస్ అని వాటంతటా వచ్చి మిమ్మల్ని వరించి మీ దగ్గరికి వస్తాయి. మన శాస్త్రాలు ఇలా చెబుతున్నట్టు భగవాన్ చెప్తున్నారు, వెన్నెడ వల్ల పాపం తగ్గుతుందని, కల్పవృక్షం వల్ల దరిద్రం పోతుందని. అంటే కల్పవృక్షం మనం ఏదో ఈత చేస్తున్నాను కాదు, కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతున్నాయి, గంగాజలం వల్ల పాపం పోతుందని. వెళ్ళి గంగా కాశీలో వెళ్ళి గంగానదిలో మునిగితే మనకి పాపాలు పోతాయని ఉంది కదా. గంగానదిలో స్నానం చేస్తే, లేకపోతే గంగాజలం పానం చేస్తే, గంగాజలం పానం చేసినా, గంగానదిలో స్నానం చేసినా పాపాలు నశిస్తాయి, దోషాలు నశిస్తాయి, బలహీనతలు నశిస్తాయని మనం శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మహాత్ములు, సత్పురుషులు ఎవరండి? ఆ వెలుగు చూచిన వాళ్ళు మనం కాదు. ఎవరు ఆ వెలుగు చూచిన వాళ్ళు? వెలుగు దర్శించిన వాళ్ళు, వెలుగులో ప్రవేశించిన వాళ్ళు. కనుక సహవాసన చేస్తే వాళ్ళు చంద్రుడు చేసే పని, సూర్యుడు చేసే పని, కల్పవృక్షం చేసే పని, గంగాజలం చేసే పని అందరి పనులు వాళ్ళకే చేస్తారు. ఈ నదుల్లో స్నానాలు కానీ, అంటే నదుల్లో స్నానాలు చేయొద్దని, విగ్రహాన్ని మిమ్మల్ని పూజించొద్దని చెప్పడం లేదు. ఇక్కడ కంపారిటివ్ స్టడీ, దీన్ని కంపారిటివ్ స్టడీ అంటారు. నదుల్లో మీరు చేసిన స్నానాల కంటే ఈ సిమెంట్ చోటి, మామూలుగా ఈ మట్టి చోటు చేసిన విగ్రహాలు పూజించడం కంటే ఇవన్నీ కూడా మహాత్ములతోటి, ఆ మహర్షులతోటి, ఆ యోగులతోటి, ఆ రేలజల సోరస్తోటి సమానం కాదు. ఇది సరే కావు. ఏమిటిది? ఈ మట్టి తోడు చేసిన బొమ్మలు కానీ, సిబ్బందితోడు చేసిన బొమ్మలు కానీ, ఆ బొమ్మలు మిమ్మల్ని ఆరాధించొద్దని చెప్పడం లేదు. విగ్రహం ఆరాధించడం వల్ల కొంత నిగ్రహం మీకు రావచ్చు, ఉపాసన వల్ల కొంత మీకు నిగ్రహం రావచ్చు. నదుల్లో చేసిన స్నానాల కంటే విగ్రహాలకు చేసినటువంటి, మీరు పూజలు చేసిన విగ్రహాలకు, మీరు అర్పించినటువంటి నైవేద్యాలు, విగ్రహాలు చేసిన పూజల కంటే కూడా మహాత్ము, ఇవన్నీ కూడా మహర్షులతో సాంగత్యంతో సరే కావు, సమానమే కావు. అంటే అంతకంటే వీటి కంటే కూడా మహర్షి యొక్క సాంగత్యం, ఋషి యొక్క సాంగత్యం, అవతార పురుషుల యొక్క సాంగత్యం, దేశం దాటిన వాడితో సాంగత్యం అత్యంత బలమైందని నగర మీద పనిచేస్తుంది. అంటే మీ మనసును అణచడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనగదు ఒక్కొక్కసారి. ఒక మహర్షి యొక్క సన్నిధిలో కూర్చుంటే అణిగిపోయి ఊరుకుంటుంది. అది వాడి ప్రభావం అటువంటిది, వాడి గ్రేస్ అటువంటిది. అంటే మీరు విగ్రహాన్ని ఆరాధించి, విగ్రహాన్ని ఆరాధించి మీరు పారిశుద్ధ్యం పవిత్రులు అవటానికి ట్రై చేస్తారనుకోండి, కొన్ని వందలు జన్మలు పట్టొచ్చు, కొన్ని వందలు జన్మలు పట్టొచ్చు. ఒక గాడ్రైల్ చేస్తూ అనుబంధంతో ఉంటే ఒక జన్మలతో మీకు ఆ పని పూర్తి అయిపోవచ్చు. మనిషికి రెండు చాలా ముఖ్యం, ఏకాగ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవడానికి ఉపయోగపడతాయి. కొంతమంది చెప్తా ఉంటారు, పక్షికి యోగం అయితే ఎగరటానికి రెండు రెక్కలు కావాలో, మనిషి ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి రెండు ఉండాలి, అది ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒకటి పవిత్రత, రెండు ఆ ఏకాగ్రత. ఇంతకంటే ఎవడ మనస్సు అయితే పవిత్రమైందో వాడి మనస్సు హృదయం విత్తుడ్రవుతుంది, ఉపసంహరించబడుతుంది.
సూక్ష్మ విషయాలు స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి మనం ఎంత ఎన్ని గంటల తరబడి టీచ్ చేసినా వాళ్ళు బుర్రక పట్టదు. కొన్ని సటిల్ విషయాలు ఉంటాయి, బాగా సటిల్. ఆ సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు అందుకుంటాడు కానీ సూక్ష్మ విషయాలు, స్థూల బుద్ధి ఉన్నవాడు సూక్ష్మ విషయాలను అందుకోలేడు. అయితే స్థూల బుద్ధి ఉన్నవాడు కూడా కొన్ని మతం కొన్ని విషయాలు ఏర్పాటు చేసింది. ఆ స్థూల బుద్ధి ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలి అంటే వాళ్ళు కొన్ని మార్గాలు ఏర్పాటు చేసింది. సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు డైరెక్ట్గా మనస్సును పట్టుకోవచ్చు, ఆ సూక్ష్మ బుద్ధి లేనివాడు డైరెక్ట్గా మనస్సును పట్టుకోలేడు. కొంతమందికి స్థూల బుద్ధి ఉంటుంది, ఆ స్థూల బుద్ధి ఉన్నవాడికి ప్రాణాయామం మంచిది. మన శరీరానికి పని చేసుకోవడానికి ప్రాణం అవసరం, ఆలోచించడానికి మనస్సు అవసరం. భగవంతుడు ఈశ్వరుడు ప్రతి మానవుడికి రెండు శక్తులు ఇచ్చాడు, ఒకటి ప్రాణం ఇచ్చాడు, రెండు మనసు ఇచ్చాడు. మనసు ఎందుకంటే ఆలోచించుకోవడానికి. మనుషుల్లో చాలా మందిలో సొంత బుద్ధి ఉండదు. మీరు బాగా పరిశీలన చేసి చూడండి, మనుషుల్లో చాలా మందిలో సొంత బుద్ధి స్వబుద్ధి ఉండదు. స్వబుద్ధి లేని వాడికి విచారణ ఏం చేస్తాడు, దేవుడు ఏం తెలుసుకుంటాడు. మనుషుల్లో సొంత బుద్ధి ఉన్న వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు, ఎక్కువ పరాయి బుద్ధి. ఇమిటేషన్ ఎక్కువ జనాల్లో ఎక్కువ ఇమిటేషన్ ఉంటుంది కానీ స్వబుద్ధి ఉండదు. స్వబుద్ధి లేనివాడు విచారణ చేయలేడు. ఇప్పుడు మనకు రెండు లాభాలు ఉండాలి లోకంలో మనం పనిచేసేటప్పుడు. ఏదైనా పని చేస్తా అంటే రెండు రకాలుగా కలిసి రావాలి. అది ఒకటి ఆ పని పూర్తవ్వాలి, మనం పవిత్రులు అవటానికి పని మనకు సహకరించాలి. కొంతమంది మనుషులు పనులు ఎలా చేస్తా అంటారంటే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడదు, అది సమాజానికి ఉపయోగపడదు. పోనీ వాళ్ళకి ఆ పని చేయడం వల్ల దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారంటే అది ఉండదు. వాళ్ళ మనసు పలచబట్టడానికి ఉపయోగపడదు, వారు బాగుపట్టడానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. వారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, మనం చెప్పేది వారికి తెలియదు. ఒక మానవుడు చేసే పని ఎలా ఉండాలంటే అది వాడికైనా ఉపయోగపడాలి, లేదా సమాజానికైనా ఉపయోగపడాలి. అంటే వాడికి ఉపయోగపెట్టడానికి ఏంటి, వాడు ఎంతో కొంత వాడికి ఆ పని పవిత్రత అవడానికి కూడా కొంత ఏంటి ఉపయోగపడాలి. అంటే మనిషికి పవిత్రత లేకపోతే మనస్సు ఉపసంహరించబడదు. అంటే మనస్సులో పవిత్రత లేదనుకోండి, మీరు ఎంత చేసినప్పుడు మీ మనస్సులో పవిత్రత లేదు, భాషానికి విజృంభిస్తున్న కానీ మైండ్ ఉపసంహరించబడదు. ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడు, ఏ గుహలో అయితే ఈశ్వరుడు ఉన్నాడు, ఏ గుహలైతే మన కంట్రోల్ ఉన్నాడు, ఆ గుహలోకి మనసు ఉపసంహరించబడాలంటే దానికి పవిత్రత ఉండాలి. మనం మాట్లాడే మాటలు, మనం చేతితోడు చేసే పనులు మనం పవిత్రుడు అవడానికి మనకి సహకరించాలి. మనం గొప్పల కోసం ఏ పనులు చేయకూడదు, గొప్పల కోసం ఏ పని చేయకూడదు. ఆ పని చేయటం వల్ల మన మనస్సు ఎంత నిర్మలంగా ఉందని, ఎంత పవిత్రంగా, ఆ పని చేయటం వల్ల మన మనస్సుకి ఎంత ప్యూరిటీ కలిగింది, అది ముఖ్యం. అంటే మీ పవిత్రతను దృష్టిలో పెట్టుకోకుండా, ఈశ్వరానుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, మీ చైతన్యాన్ని మీ చైతన్యాభివృద్ధిని మీరు దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం లోకంలో ఏదో గౌరవం సంపాదించడానికి కనుక మీరు ఆ పనులు చేస్తే గౌరవం వస్తుంది కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి సొన్న. గౌరవం వస్తుంది, మీ లోకం గౌరవం కోసం చేస్తే లోకం గౌరవం వస్తుంది. శ్మశానానికి ఒక 100 మంది వస్తారు, మీ కూడా మీ శవం కూడా 100 మంది వస్తారు, దయింద్రియులు కూడా బాగానే వాయిస్తారు, ఆ 11వ రోజు కూడా బాగానే చేస్తారు, కానీ మీ జీవుడికి మటుకు చచ్చిపోయిన తర్వాత చీకటి లోకాలు వస్తాయి. అయితే మీరు చేసిన పనులు ఎందుకు చేశారంటే లోకం గొప్ప కోసం చేశారు కానీ పరమార్థం కోసం మీరు చేయలేదు. అంటే లోకంలో గొప్పలు పెడితే ఉలకాడు దాకా ఊరేగింపు బాగానే ఉంటుంది. మనం ఒకసారి జిమ్మిడి మీటింగ్లో చెప్పానుగా ఈ మధ్యలో పెద్ద మనిషి ఒకటి అన్నాడని పెళ్లి ఊరేగింపులు మానేశారు. పెళ్లి ఊరేగింది ఎవరి పెళ్ళి ఊరేగింపు చూసుకోవచ్చు, కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఊరేగిస్తున్నారు. పాపా చచ్చిపోయినప్పుడు చూసుకుందాం అంటే లోపలాడు ఉండకుండా బయటకు పోతున్నాడు, ఊరేగింపు ప్రారంభించేపటికని. మీకు లోకంలో గౌరవం ఇస్తే రావస్తుంది వేరే విషయం, మీ కోరకుండా వచ్చింది మీకు నేను బంధించదు, కానీ కోరికను తెచ్చుకుని మనకి నేను బంధిస్తుంది. మీకేమైనా మంచి పని చేస్తే లోకంలో గౌరవం రావస్తుంది వేరే విషయం, దానివల్ల మీకు నష్టం లేదు. అన్వాంటెడ్గా వచ్చి గౌరవం వల్ల మీకు నష్టం లేదు. నాకు గౌరవం కావాలని ఆ గౌరవం ఇస్తే కనుక పని చేస్తే మనకి నేను బంధిస్తుంది, అది మీ పునర్జన్మకి కారణం అవుతుంది. పునర్జన్మకి కారణం అవుతుంది. నేను చేసిన ఏ పనైనా, అది మంచి పని అయినా చెడిపోయినా, వెయ్యి జన్మల తర్వాత కూడా మీ చేత సమాధానం చెప్పిస్తుంది అది విధి. అయితే నేను చేసే పని పవిత్రులు అవటానికి మీరు సహకరించారు. నువ్వు మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. ఎలా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. మీ మాట మీకు ఉపయోగపడాలి, ఇతరులకు కూడా ఉపయోగపడాలి. కొంతమంది మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే ముప్పు పెట్టి మన చర్మాన్ని అంటిస్తే ఎలా ఉంటుందో కొంతమంది మాటలు అలా ఉంటాయి.
అదే రమణ మహర్షి గారు చెప్తున్నారు. మనిషికి యాక్షన్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండకూడదు. చెప్పదగిన సందేశం ఉంటే నువ్వు మాట్లాడు, ఎవరి మీద కోపం పెట్టుకు నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పవలసిన మెసేజ్ ఉంటే చెప్పు, అది అది చెప్పంటాం లేదు. కానీ ఎవరి మీద ఏదో అసూయి పెట్టుకుని కోపం పెట్టుకుని మటుకు నువ్వు మాట్లాడకు. మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పుడు మాట్లాడు, అవసరం లేనప్పుడు మాట్లాడకు. ఉరుగుముత్తన మాటలు మాట్లాడతారు చాలా మంది, వెటకారం మాటలు, ఉడుకుమూత మాటలు, కన్నీళ్ళు మాటలు. ఇవి నీకు ఆధ్యాత్మిక అభివృద్ధి పనికిరాదు. నీ మాటలే నీకు నీ పురోభివృద్ధికి నీకు అడ్డు వస్తాయి. అంచేత నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు 3 సార్లు ఆలోచించి ఆ మాట మాట్లాడమని చెప్తారు. మానసిక తపస్సు, శారీరక తపస్సు, వాక్కు తపస్సు. తపస్సు లేని మనిషి, క్రమశిక్షణ లేని మనిషి, మనోనిగ్రహం లేని మనిషి ఓ తోటి మానవుని కానీ సమాజాన్ని కానీ అనుగ్రహించలేడు. ఎవరికైతే తపస్సు ఉందో, ఎవరికైతే విద్య ఉందో వాడికి ఇతరులను అనుగ్రహించలేడు. కానీ వాడికి తపస్సు లేనప్పుడు, వాడికి విద్య లేనప్పుడు ఇతరులను అనుగ్రహించలేడు. అది నీ మాట కూడా తపస్సే. అది పొందిగ్గా ఉంటే, లిమిటెడ్గా ఉంటే, సాఫ్ట్గా ఉంటే, స్వీట్గా ఉంటే, నీ మనసును కూడా నియమించుకుంటే అది కూడా తపస్సే. నియమించుకుంటే అది కూడా తపస్సే. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే అది కూడా ఆ తపస్సే. దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యం గొప్పది, ఆత్మ గొప్పది. దట్ ఈస్ ఫైనల్. దేహము కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆ చైతన్యం గొప్పది. అంటే నీ డెస్టినేషన్ అది, నువ్వు పొందవలసినది బుద్ధి దగ్గర ఆగిపోద్దు. ఈ బంధము, మోక్షము, మోక్షము, బంధము ఇవన్నీ కూడా నీ బుద్ధి కలిపితములు. నీ బుద్ధిని దాడితే అంత ఒకటి. ఈ బంధము మోక్షము, బంధము మోక్షము, మోక్షములు బంధము, పుట్టడం చావటం, చావటం పుట్టడం ఇవన్నీ కూడా నీ మనసు కలిపితాలు, నీ బుద్ధి యొక్క కలిపితాలు. దీన్ని ఓవర్కమ్ చేయి. అప్పుడు ఉన్నది ఒకటే, అదే ఉన్నది ఒకటి. ఒకటి వెలుగు, ఒకటి శాంతి, ఒకటి ఆనందం, ఒకటి సుఖం. మోక్షమే మోక్షము, శాంతి శాంతి. ఈ డ్యూయాలిటీస్ని, ఈ ద్వైతాన్ని ఓవర్కమ్ చేయి. భగవాన్ దగ్గరకు వచ్చి ఏముంది అంతా ఉన్నది ఒకటే అంటున్నారు మీరు. ఉన్నది ఒకటే 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 ఉంటున్నారండి. ఎవరు ఇద్దరు ఉంటే ఆనందిస్తాం, కానీ ఒకటి ఉంటే ఏ ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరు ఇలా ఇద్దరు ఉంటే కాలక్షేపం కవులు చెప్పుకుంటామని, ఒకటే ఉంటే ఒకటే 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 అంటే ఈ ఒకటి గొడవ ఏంటన్నారు. ఇదంతా పెద్ద ఏదైనా ఇద్దరుంటే సంతోషం, ఇద్దరుంటే ఆనందం, కానీ ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటి అంటే ఆ ఒకటే ఏం చేసుకుంటుందన్నాడు ఆయన. వాడు బహుశా ఏతువాదం వచ్చు, ఏదో వాది ఏంటిది అని. ఏతువాదం అంటే భగవానికి లైకింగ్ ఎంత దూరం తీసుకుని నీ కూడా వచ్చేస్తాడు ఏతువాదంలో. అసలు నమ్మకాల మీద, విశ్వాసాల మీద సిద్ధాంతం చెప్పినవి లేదు. అసలు మోస్ట్ రేషనల్, మోస్ట్ సైంటిఫిక్, మోస్ట్ డైరెక్ట్. అందుకని నీ లైఫ్లో ఎప్పుడు చెప్పలేదు. రెండు ఉండాలి, ఒకటే ఉంటే ఆనందం ఏంటండి, ఇద్దరు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, కవులు చెప్పుకోవచ్చు. ఉంటే ఉంటే ఒకటే ఒకటే అంటే ఇంకా ఆనందం ఏంటి, శాంతి ఏంటి? మీరు పంచదార ఉందనుకోండి, పంచదార తీయగానే ఉంటుంది, ఆ తినేవాడు ఒక ఉండాలి కదా. లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఆ దేవుని ఆనందించి వాడు ఒక ఉండాలి కదా. ఏంటి మరి ఇద్దరు ఉంటే కానీ ఎలా సాగుతుంది? ఏం మాట్లాడుతుంది? ఒక పంచదార ఉందనుకోండి, ఆ పంచదార 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 తీయగా ఉంటుంది. పంచదార తీయగా ఉంటుంది అంటే తినేవాడు ఒక ఉండాలి కదా, లేదా పంచదారలో తీపి కానీ ఏమవుతుంది? అలా హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెబుతున్నాడు. రైతు మీరు చెప్పింది ఒప్పుకుంటాం. ఆ దేవుణ్ణి చూసి ఆనందించేవాడు ఉండాలి కదా ఒకడు అని అడిగేవాడు అడిగాడు. అడుగు భగవాన్ అన్నాడు, దేవుడు అంటే పంచదారతో పంచదారులను జడవస్తువు అనుకుంటున్నావా? పంచదార జడం, పంచదార జడం. జడవస్తువు అంటే ఏ వస్తువుకైతే తానున్నా సన్నత తనకి తెలియదు జడం. ఈ గోడ జడం, గోడ ఉందని నేను చెబుతున్నాను, కానీ తానున్నా అన్న సంగతి ఆ గోడకి ఇది ఏ వస్తువుకైతే తానున్నా అన్న సంగతి తనకి తెలియదు జడం. మన శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చినప్పుడు కూడా మాట్లాడుతున్నాను, కాల్చొద్దని అడగదు. ఏం చేద్దాం జడం, నన్ను కాల్చకండి శవం అడగదు. ఏం చేత అడగదు? అది జడం, అది అది జడం. అంటే ఇప్పుడు భగవాన్ అన్నారు ఏమిటో పోలికలేంటి? పంచదారులు అంటే జడ వస్తువా? ఈశ్వరుడు పంచదారతో పోలిస్తావా? అది ఉండటం వల్లే వాడికి ఆనందం తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా భిన్నంగా అది ఉండటం వల్లది తెలియబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, ఇది ఉండటం వల్ల అది తెలియబడుతుంది. బయట ఉంది, వెలుతురేదో ఉండాలి. అంటే చైతన్య వస్తువు ఎటువంటిదంటే అది ఉండటం వల్లే అది విరిగిపడుతుంది. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి. అది ఇది వేరు కాదు అయ్యా, అది ఇది వేరు కాదు. ఆ చైతన్యం ఎటువంటిది అంటే దాన్ని అదే అనుభవిస్తుంటుంది, దాని అదే అనుభవిస్తుంది. అందులో ఉన్నదే శాంతి. ఆ శాంతిని శాంతే పొందుతూ ఉంటుంది అయ్యా. అది పంచదారులు పంచదారుతో ఈశ్వరుని పోలుస్తున్నావు. ఈశ్వరు పంచదారులు అంటే జడ వస్తువు కాదు ఈశ్వరుడు. మన అందరికీ శవాలంటే ఎక్కువ ఇష్టం, మన అందరికీ శరీరాలంటే బాగా ఇష్టం. ఆ దేవుడు కూడా ఇటువంటి శరీరం ఒకటి వేసుకొస్తే బాగుండని మనకి ఎంత చేతి, మన శరీరం అంటే మనకి ఇష్టం కాబట్టి దేవుడు కూడా శరీరం వేసుకొస్తే బాగుండని అనుకుంటాం. మన ఇష్టాలని ఆయన మీద పెట్టడం, ఎవరి శరీరం వాడికి ఇష్టం కదండి. అయితే ఇటువంటి దేహం ఎదుటి ఈశ్వరుడు కూడా ఏదైనా ఓ శవాన్ని వేసుకొస్తే బాగుండని అనుకుంటాం. శవాన్ని వేసుకొస్తాడు ఆయనని. ఎప్పుడు వేసుకొస్తాడంటే మీరు బాగా సాధన చేసి మీ మనస్సు బాగా పక్వానికి వచ్చి మీకు జ్ఞానం కోసం బోధ అవసరం అని అనుకున్నప్పుడు మీరు ఈశ్వరుని ఉద్యాసం తోడుకుంటే ఆయన తొడగడం. ఆయనకు అవసరమైనప్పుడు ఆయన తొడిగి వచ్చి నీకు బోధిస్తే నీ సరే పోయేస్తాడు వాడు ఈశ్వరుడు. ఈశ్వరుని దేహం తొడగమని నువ్వు అడిగినప్పుడు తొడగడం, అవసరమైనప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు ఆయన తొడుగుతాడు, ఆ దేహాన్ని ధరిస్తాడు. నువ్వు ఆజ్ఞాపించినంత మాత్రం చేతైనా ధరించడు, ఆయనకు అవసరమని అనుకున్నప్పుడు మాత్రమే ధరిస్తాడు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే. వీడేమంటున్నాడంటే ఈ ఒళ్ళు లేకపోతే ఎలాగండి ఎలా ఆనందిస్తాం అంటున్నాడు పాపం. పంచదార ఉండాలి, చినీవాడు కూడా ఉండాలి కదా అంటున్నాడు వీడు. అంటే ఆ వస్తువు యొక్క ఆ వస్తువుని పొందిన తర్వాత కానీ ఆ వస్తువు యొక్క వైభవం మనకు తెలియదు. అయ్యో రమణ మహర్షి గారు వీడితో ఏమన్నా అంటే ఊహించడానికి ప్రయత్నం చేయకు, అవ్వటానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. లోపలున్న దేవుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, వాడికి దేహం ఉందా దేహం లేదా, సన్నంగా ఉంటాడా లావుగా ఉంటాడా, ఎలా ఉంటాడు అలా ఉంటాడు అని ఊహించకు. నీ మనస్తోటి ఊహించకు, నీ మనస్తోటి ఊహించకు. ఊహించడం మానేసి వాడిని పొందటానికి ప్రయత్నం చేయి. పొందిన తర్వాత నీకే తెలుస్తుంది. అది అవ్వటానికి ప్రయత్నం చెయ్యి, ఊహించడానికి ప్రయత్నం చేయక. అయితే మీరు నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేసి వచ్చినా, బొమ్మల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా, మీకు అర్థమవుతుంది, ఏ స్తోత్రాలు చదివినా, ఇదంతా ఒక బ్రహ్మానుభవం పొందిన వాడి, ఒక బ్రహ్మానుభవం పొందిన వాడి యొక్క చూపుకి సరికాదు, ఒక గ్లాన్స్కి సరిపోదు, ఒక టచ్కి సరిపోదు, ఒక చిన్న మాటకు కూడా సరిపోదు. వాట్ ఈజ్ పవర్? వాట్ ఈజ్ నాలెడ్జ్? ఇట్ ఈస్ పవర్ దట్ గివ్స్ అస్ నాలెడ్జ్. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, ఎంత గొడవ చేసినా ఇన్ని కూడా ఉండడు, ఇన్ని కూడా ఉండడు. మహాత్మా గాంధీ గారు చాలా స్లోగా మాట్లాడేవారు. అంటే ఎవరు చాలా సైలెన్స్గా ఉండే సభ, ఒక 10 లక్షలు ఉన్నారనుకోండి మీటింగ్లో, అంటే మాస్ మీద ఆయన కంట్రోల్ రా ఉండదు. మనకి జస్ట్ విన్ డోంట్ మేక్ నాయిస్ అని అనివాడు కాదు ఆయన. శబ్దం చేయొద్దు, ఇప్పుడు చెయ్యి ఎలా పెట్టేలా చూసి చూపించాలి. ఆ 10 లక్షల మంది మీటింగ్ కూడా నిశ్శబ్దం అయిపోయింది. నిజత ఆ వరడుకున్న కెపాసిటీ, ఆ వరడుకున్న అర్హత. మరి ఇంట్లో వాళ్ళనే మనం ఆపి చేయడం, మన ఇంట్లో ఉన్నవాళ్ళు నలుగురు మామూలుగా పెట్టే పెకాయలో పేలిపోతూ ఉంటారు. ఉన్నవాళ్ళు నలుగురు ఇంట్లో, నలుగురు ఉన్నవాళ్ళు నలుగురు ఒకరికొకరు పడదు. మీరు రాజకీయం అంత రాజకీయం, ఇల్లంత రాజకీయం. మీకు అర్థమవుతుందే అలాగేంటి 10 లక్షల మంది మాస్ గురించినప్పుడు ఉడికి చెయ్యి పెట్టిలా అన్నాడంటే మాస్ కంట్రోల్ అవుతుంది. ఎంత ఆత్మశక్తి ఉండాలో చూడండి. మన ఇంట్లోనే మనం చెబుతుంటే ఎవడో వింటారండి. ఇప్పుడు వన్ టచ్ ఈ జనప్, వన్ గ్లాన్స్ ఈ జనప్, వన్ లుక్ ఈ జనప్, వన్ వర్డ్ ఈ జనప్. అంటే నువ్వు ఎక్కడో ఏదో నదిలో స్నానం చేసి వచ్చిన దానికంటే ఒక బ్రహ్మానుభవం పొందిన వాడి యొక్క మాట నీకు ఎక్కువ పని చేస్తుంది. వాడు మాట్లాడనుకో, మౌనంగానే ఉంటాడనుకో, నీకు వాడి సైలెన్స్ నీకు పనిచేస్తుంది. వాడి సైలెన్స్ నీకు పనిచేస్తుంది. వాడు వాడి మాట కంటే వాడు మౌనం వల్ల ఎక్కువ శక్తిని మీద ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఈ అడుగుడు అడుగుతున్నాడు, ఈ నాలుగు గోళ్ల మధ్యన మీరు కూర్చుని మాటలు బాగానే చెబుతున్నారు. ఎవరు భగవాన్ అంటున్నాడు మీరు? ఇదే మీరు మాసలోకి వచ్చి పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి ఇక్కడ చెప్పిన మాటలే, ఈ నాలుగు గోళ్ల మధ్యన కూర్చుని మాటలే పబ్లిక్లోకి వచ్చి ఎందుకు బోధించకూడదు? మీరు ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే మీరు చెబుతున్నారు, మాసలోకి మీరు రావటం లేదు. బయటకు వచ్చి మీరు ఎందుకు బోధించకూడదు? నాలుగు గోళ్ల మధ్యన మీరు పరిమితం అయిపోతున్నారేంటి? మీ మాటలు అనేక మందికి శాంతిని తీసుకొస్తున్నాయి, అందులో సందేహం లేదు, వివాదం లేదు, నో కాన్ఫ్లిక్ట్, నో డిస్ప్యూట్, వివాదం లేదు. కానీ ఏ మీరు బయటకు వచ్చి ఎందుకు బోధించకూడదు అని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు భగవాన్ అంటున్నారు. నేను బోధించడం లేదని నీకు ఎలా తెలుసు? నేను బోధించడం లేదని నీకు ఎలా తెలుసు? ప్రబోధించడం అంటే వేదిక ఎక్కి ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు. బోధించడం అంటే కేవలం ఒక స్టేజ్ మీద కూర్చుని
మాట్లాడటమే కాదు, జ్ఞానాన్ని ఇవ్వగలగాడు. జ్ఞానాన్ని ఇవ్వ, వాడు ఎక్కడ ఉన్నా, వాడు ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వాడికి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. అది బోధించడం అంట. జ్ఞానం వైపు ముఖాలను మళ్ళీ అంటే, ఇప్పుడు నేను గంటల తరబడి ఇక్కడ మాట్లాడతాను అనుకోండి, జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞాన సముపార్జన కోసం మన జీవితంలో ఎంతో కొంత మనం కృషి చేయాలనేటువంటి ఆకాంక్ష మీరు ఉదయించదనుకోండి, ఈ ప్రసంగాల యొక్క ప్రయోజనం సున్నా. ప్రసంగాలు చేయకుండా మౌనంగా ఉండి అందరిలోని జ్ఞానం పట్ల అపేక్ష కలిగేటట్టు చేయటం మంచిదా? ఉపన్యాసాలు చెప్పిన ప్రయోజనం లేని ఉపన్యాసాలు దేనికి? అందుకే నేను ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటి, నేను గంటల దగ్గర ఇక్కడ మాట్లాడతాను. ఒకరు కూడా జ్ఞానం సంపాదించాలని కాంక్ష కలగదు. భగవాన్ ఎక్కడో అక్కడ కూర్చున్నారనుకున్న గదిలో ఏమంటే, ఆ గదిలో కూర్చుని ఆతిథ్యంలో ఉన్న నీకు ఆయన మౌన శక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలన్న కాంక్షని హృదయంలో రేకెత్తించాడు అనుకోండి, అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? పని ముఖ్యమా, కబుర్లు ముఖ్యమా, కాకరకాయలు ముఖ్యమా? కొంతమంది మామూలుగా కూడా కబుర్లు చెప్పరు, పని చేసేస్తారు. జనరల్గా కూడా తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ మాట్లాడేవాళ్ళకి తక్కువ ఆలోచన ఉంటుంది. తక్కువ మాట్లాడే వాళ్ళ యొక్క థింకింగ్ డీప్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, కన్నులో క్లారిటీ ఉంటుంది. ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఆలోచన తక్కువ ఉంటుంది. అలా అందుకే 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి ఆయన సారీ అని చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడేస్తుంటారు, మళ్ళీ ఏమనుకోవద్దు అంటూ ఉంటారు. ఈ కందరు మనుషులు ఉంటారు చూడండి, కందరు కందరుగా మాట్లాడుతూ ఉంటారు చూడండి, ఏదో మాట్లాడేస్తుంటారు, మళ్ళీ ఏమనుకోవద్దని వాళ్ళే చెప్తూ, మాట్లాడేసేది వాళ్ళు, ఏమనుకోవద్దు అని చెప్పేది వాళ్ళే. అంటే ఏంటండి, మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడరు వాళ్ళు. తక్కువ స్థితికి వచ్చిన వాడికి మాటలతోటి పని లేదు. జ్ఞాని యొక్క మౌనం కూడా అనుగ్రహమే, ఆ మాట కూడా అనుగ్రహమే, చూపు కూడా అనుగ్రహమే అని అని గుర్తించిన వాడు ధన్యులు. వాళ్ళ యొక్క కోపం కూడా అనుగ్రహమే అని గుర్తించేవాడు ధన్యులు, వాళ్ళ అదృష్టవంతులు. ప్రబోధించడం జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. బోధంటే కేవలం ఒట్టి మాటలే కాదు, బోధంటే వాడి జ్ఞాని ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడో ఆ చైతన్య స్థాయిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళటం కోసం బోధ యొక్క లక్ష్యం. కేవలం మాటలే కాదు, మాటలు చెప్పకుండా కూడా ఆ స్థితికి తీసుకువెళ్ళవచ్చు. అంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, సైలెన్స్ కూడా పెద్ద ప్రసంగంతో సమానమే, సైలెన్స్ కూడా గ్రేట్ స్పీచ్ తోడు సమానమే. సైలెన్స్ అంటే మనడు సైలెన్స్ గా ఎప్పుడు కోపాలు వచ్చినప్పుడు మనం మాట్లాడడం ఇంట్లోనే, అటువంటి మాట్లాడ మౌనం అనుకోకండి. మనం ఇంట్లో ఎప్పుడు కోపం వచ్చిందనుకోని మాట్లాడడం, ఆ కూర నచ్చలేదనుకోని మనం తినే కూర మాట్లాడడం కూడా మాట్లాడడం. ఇప్పుడు మీ ఇంటికే మిమ్మల్ని ఏం మాంసం పొలం వండమన్నారనుకోండి, వండలేదు అనుకోండి, వాళ్ళు మీ చోటు రెండు రోజులు మాట్లాడటం మానేస్తారు. అది అది కాదు మౌనం అంటే. మౌనం అంటే అక్కడ మనస్సు అనగాలి. మనస్సు మనస్సు అణిగిన చోట, అహంకార వృత్తి అణిగిన చోట, అహంకార బుద్ధి అణిగిన చోట నుంచే మౌనం వస్తుంది. అది అది కూడా గ్రేట్ స్పీచ్ తోడు సుమాన స్వామిజీ ఒక చోట చెప్పారు. మౌనం అంటే మన మౌనం లాంటిది కాదు. మనకి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు మాట్లాడటం మానేస్తూ ఉంటాం, అదంతా మౌనం అనుకోకండి. మానసు అణిగిన చోట, అహంకార బుద్ధి ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడి నుంచి మౌన ప్రవాహం వస్తుంది, అక్కడి నుంచి మౌన ప్రవాహం వస్తుంది. అది నదిని దాడుతుంది, సముద్రాలు దాడుతుంది, పర్వతాలు నాడుతుంది. అది ఎక్కడైనా దాని సందేశం అలా దూసుకుంటూ పోతుంది, అది అతి వేగంగా పోతుంది, దూసుకుంటూ పోతుంది. అది మీ మనసును అట్లా ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెజవాడలో రేడియో స్టేషన్ పనిచేస్తాం అనుకోండి, మీ రేడియోని దానికి ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది, కట్టేసి ఉంచకుండా ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. మీరు జ్ఞాని యొక్క సమక్షంలో మైండ్ని మూసుకోకుండా మైండ్ని ఓపెన్ చేసి ఉంటే చాలు, ఆ ప్రవాహం దొరికించుకుంటూ వస్తుంది. అది జ్ఞాని యొక్క వైభవం. మీరు కళ్ళు మూసుకుని సూర్యుడు లేడు, సూర్యుడు లేడు అనొచ్చు. మీరు లేడు లేడు అన్నంత మాత్రం చేస్తే ఉన్న సూర్యుడు లేకుండా పోడు. మీ మనసులో ఉన్న దోషాల వల్ల మీ హృదయంలో ఈశ్వరుడు మీకు కనిపించకపోవచ్చు, అంత మాత్రం చేత మీ హృదయం ఈశ్వరుడు లేడని కాదు. జ్ఞాని ఇవ్వటమే అయ్యా బోధించడం, ఇంకా ఏంటి మాటలు అయ్యే మాట్లాడి ఇవ్వటమే. బోధించడం అంటే జ్ఞానాన్ని ఇవ్వటమే. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి వాడిని తీసుకురావటం ఇవ్వటం. బోధించడం అంటే ఏమిటి? కేవలం మాటలకే పరిమితం కాదు, ఇవ్వటమే. అది ఏంటది? ఇవ్వటమేనా అయ్యా? అది మౌనం వల్ల కూడా సాధ్యమవుతుంది. అది మౌనం వల్ల కూడా ఆ సాధ్యమవుతుంది. అంటే వాడు మౌనం కూడా ఆ శక్తి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, కాంతి తరంగాలు. జ్ఞాని మాట్లాడకపోయినప్పటికీ
ఆ శక్తి తరంగాలు వచ్చే జ్ఞాన తరంగాలు వచ్చే జ్ఞాన కెరటాలు వచ్చి అందరి మీద ప్రసరిస్తూ ఉంటాయి. ఆ జ్ఞాని హృదయంలోంచి, ఆ జ్ఞాని హృదయంలోని శక్తిలోంచి, శాంతిలోంచి, శాంతి లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శాంతి లేదు. మీ హృదయంలో శాంతి లేదనుకోండి, మీకు శక్తి రాని రాదు. మీకు ఎన్ని కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ మీకు డబ్బుంటే బజార్లో వస్తువులు అని కొనుక్కోవచ్చు అంటే, కానీ మీకు కనుక శాంతి ఉంటే మీకు శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మీకు శాంతి లేని వాడికి శక్తి లేదు. అదే చరణ్ గారు అంటూ ఉంటారు కదా, ఏమంటారు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన అవతార పురుషు అవ్వచ్చు నాకు కాకపోవచ్చు, గురువు అవ్వచ్చు గురువు కాకపోవచ్చు, జ్ఞాని అవ్వచ్చు జ్ఞాని కాకపోవచ్చు, ఆయన ఎవరో నాకు అక్కర్లేదు. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నాను అది నాకు కావాలి. కానీ దేవుడు అవునో కదా, నాకెందుకు పోయా? ఆయన దగ్గర నుంచి నాకు కాంతి వస్తుంది, శాంతి వస్తుంది, జ్ఞానం వస్తుంది, అది నాకు కావాలి. మీకు అర్థమవుతుంది, ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నాను అది నాకు కావాలి. కానీ ఆయన దేవుడు అవునో కదా, నాకు అక్కర్లేదు. భగవాన్ ఎవడం నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకు నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన ఉన్న కాంతి శాంతి జ్ఞానము అందుతున్నాయి. తొందర ఏమి లేదు, వంద జన్మల తర్వాత కూడా నువ్వు నా గురువుగా ఉండాలి అన్నాడు చలం. నేను తొందర పెట్టడం లేదు, ఈ జన్మలోనే నాకు మోక్షం ప్రసాదించమని కూడా నేను బలవంతం చేయటం లేదు, కానీ వంద జన్మల తర్వాత కూడా నీ చేతుల్లో నేను ధరించాలి. అది విశ్వాసం. వంద జన్మలు కాబట్టి 200 జన్మలు చేసుకో, 300 జన్మలు చేసుకో, 7 జన్మలైన తర్వాత నేను తరించవలసిన వాటికి నీ చేతుల్లోనే, నీ చేతుల్లో తరించవలసిన యోగం నాకుండి, ఇంకోటి చేతుల్లో ఎవరిస్తాడు నాకు, ఇంకోటి చేతుల్లో నాకు తరించే అర్హత నాకెక్కడ, ఆ యోగం నాకు లేదు. నీ చేతుల్లో నాకు తరించే యోగం ఉన్నప్పుడు ఇంకోటి నేను ఎలా స్వీకరిస్తాడు, ఇంకోటి చేతుల్లో నేను ఎలా తరిస్తాను అయ్యా? అంటే 400 జన్మల తర్వాత కూడా నీ చేతుల్లో నేను తరించాలి. అంటే నీ గేటు ద్వారానే పొందవలసిందేదో, నీ గేటు ద్వారానే పొందాలి. కొంతమంది లోకంలో ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే, ఎంతమంది పవిత్రులు ఉంటారంటే, ఎంత ప్యూరిఫైడ్ సోల్స్ ఉంటారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుంటే వాళ్ళ జీవిత గమ్యమే మారిపోతున్నట్టండి. అటువంటి పవిత్రులు ఈ సృష్టిలో ఉన్నారు. భగవంతుడు స్వయంగా మాట మాటకి భూమి మీద రాకపోయినా అటువంటి పవిత్రుని, అటువంటి గురువుని, అటువంటి జ్ఞానుల్ని ఈ లోకం మీదకి పంపిస్తున్నాడు. వాళ్ళ సమక్షంలో ఒక గంట కూర్చుంటే నీ జీవిత దృక్పథమే మారిపోతుంది, నీ జీవితం యొక్క దృక్పథమే మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతుంది, నీ రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నట్టు, రాంగ్ డైరెక్షన్లో వేగంగా పోతున్నట్టు, నీ మళ్ళీ ఒకసారి ఒక్క మలుపు తిప్పి, ఒక కుదిపి కుదిపి, ఒక తన్ను తన్ని రైట్ డైరెక్షన్లో పడేస్తాడు వాడు మహాత్ముడు. రాంగ్ డైరెక్షన్లో వేగంగా పోతున్నట్టు మిమ్మల్ని చాలా వేగంగా స్పీడ్ ఆర్డర్ ఆఫ్ ది డే. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, నా ఎముకలన్నీ మొత్తం విరిగిపోయింది అన్నాడు. ఎందుకో విరిగిపోయిందంటే 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళుతున్నాయని మొత్తం ఎముకలన్నీ విరిగిపోయింది. ఇప్పుడు నేను మండన పొమ్మంటున్నారు వైద్యానక స్పీడ్ ఇది హార్ట్ అవుతుంది. అంటే మీరు ఆకి మీలో బయలుదేరి ఎవరికి భీమవరం వెళ్ళిపోవాలి? భీమవరంలో బయలుదేరి ఎవరు నిమిషాలు వెళ్ళిపోవాలి? 5 నిమిషాలు వెళ్ళిపోవాలి, 20 మైళ్ళు 30 కిలోమీటర్లు 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. స్పీడ్ అలాగుంది. అంటే వాడు ప్రాణం కంటే స్పీడ్ ఎక్కువ చూసుకుంటున్నాడు, ప్రాణం పోయిన పడలేదు స్పీడ్ వెళ్ళిపోవడం. భగవాన్ ఏమంటున్నారు, నువ్వు రాంగ్ డైరెక్షన్ లో చాలా స్పీడ్ గా పోతున్నావు. నేను చాలా స్పీడ్ గా పోతున్నాను అనుకుంటున్నాను, నువ్వు రాంగ్ డైరెక్షన్, నువ్వు ఇది రాంగ్ డైరెక్షన్ లో పోతున్నావు, చాలా స్పీడ్ గా పోతున్నావు. అంచేది ఒక సత్పురుషు ఒక మహాత్ముడు యొక్క నీకు ఆ దయ కలిగితే వాడు సన్నిధానంలో కూర్చుంటే ఆ రాంగ్ డైరెక్షన్లో ఎంత స్పీడ్గా పోతున్నా ఒక్కసారి నేను పిలక పట్టుకుని మళ్ళించి నేను రాంగ్ డైరెక్షన్లో పడేస్తాడు. ఒక తన్ను తన్ని, ఒక తన్ను తన్ని నేను డైరెక్ట్ డైరెక్షన్లో పడేస్తాడు అయ్యా. అటువంటి మహాత్ములు, అటువంటి ఋషులు, అటువంటి యోగులు, అటువంటి జ్ఞానులు ఈ భూమి మీద ఉన్నారు. మహాత్ముడు యొక్క సన్నిధిలో కూర్చుని జీవిత దృక్పథమే మారిపోతుంది. అది మీకు పొందవలసిందేదో, అంతకుముందు మీ ఆలోచనకి తర్వాత మీకు వచ్చే ఆలోచనకి తేడా వచ్చేస్తుంది. మీరు పొందవలసిందేదో అది మీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. మహాత్ముడు సన్నిధానంలో అసలు మీ దశని ఏంటి, మీరు పొందవలసిందేంటి, ఎక్కడ మీరు చేరుకోవాలనేది మీ కళ్ళకి కట్టినట్టుగా మీ గమ్యం మీకు తెలుస్తూ ఉంటుంది. మీ గమ్యం మీకు అది తెలుస్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మీకు. భగవాన్ అన్నారు, జీవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు, దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు, పెళ్లి కూతురు అక్కడ ఉంది పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు. కానీ మధ్యన తెర వల్ల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనపడుతున్నది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనపడుతున్నాడు, పెళ్లి కూతురు అక్కడ ఉంది పెళ్లి కొడుకు కూడా అక్కడ ఉన్నాడు, కానీ మధ్యన తెర కట్టారు. ఆ తెర వల్ల పెళ్లి కూతురు ఎంత దగ్గరగా ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కనపడుతున్నది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనపడటం, అత్యంత సన్నిహితంగా ఉన్నారు, అత్యంత దగ్గరగా ఉన్నారు, మధ్యన తెర అడ్డ వస్తుంది. అలాగే జీవుడు మీ దగ్గర మీ లోపల ఉన్నాడు, దేవుడు నీ దగ్గర లోపల ఉన్నాడు, ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, ఇద్దరు కానీ అజ్ఞానం అయితే అడ్డు వస్తుంది, దాన్ని చింపేస్తే ఏమీ లేదు. పెళ్లి కూర్చుని పెళ్లి కొడుకు ఫర్లాండ్ దూరంలో లేరు, బాగా అత్యంత దగ్గరగా కూర్చున్నారు, కానీ ఒకరినొకరు చూసుకోకుండా తెర అడ్డు వచ్చేస్తుంది. అలాగే జీవుడు దేవుడు లోపల ఉన్నారు, దేవుడు దేవుడు కూడా మీ లోపలే అత్యంత దగ్గరగా ఉన్నారు, మీ అజ్ఞానం మీ అహంకారమే. ఆ జీవుడు దేవుని చూడకుండా మీ అజ్ఞానమే నీ అహంకారం అడ్డొస్తాయి, ఇతరులు మాత్రం కాదు. అలా ప్రసంగాలు వచ్చే ప్రసంగం చేశారా చేయలేదన్నది ముఖ్యం కాదు, వారు మౌనంగా ఉన్నారా మౌనంగా లేరన్నది ముఖ్యం కాదు, మొత్తం నేను బాగుపడటం ముఖ్యం. భగవాన్ ఏమంటున్నారు, నువ్వు బాగుపడటం చాలా ముఖ్యం. అంచేది వారి ఉపన్యాసం వల్ల మనం బాగుపడ్డామా, వారు మౌనం వల్ల మనం బాగుపడ్డామా, ఏదోటి ఉపన్యాసమో మౌనమో ఏదోటి అంచేత గురువు యొక్క మౌనం కూడా నువ్వు బాగుపట్టడానికి సహకరిస్తుంది, నువ్వు బాగుపట్టం ముఖ్యం, అక్కడ ఉపన్యాసం ముఖ్యం కాదు, ప్రవచనాలు చేయొద్దని కాదు, అది ముఖ్యం కాదు, నువ్వు బాగుపట్టం ముఖ్యం. రచనల కంటే ప్రవచనాల కంటే కూడా నువ్వు బాగుపట్టం నువ్వు చాలా ముఖ్యం. ఆ మౌనం వల్ల నువ్వు బాగుపడతా అంటే మౌనం మంచిది కాదని ఎవరంటారు, మౌనం మంచిది కాదని ఎవరంటారు? అంటే మౌనం కూడా మంచిది, మౌనం కూడా బోధిస్తుంది, మౌనం కూడా ఆ బోధిస్తుంది. భగవంతు యొక్క భాషే ఆ మౌనం. సర్వసాధారణంగా జీవితంలో మనం మాట్లాడే మాటలని అహంకారం కోసం మాట్లాడతాం. ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీరు పరీక్ష చేసి చూసుకోండి, 24 గంటల్లో మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో కౌంట్ చేసుకోండి, లెక్క పెట్టుకోండి. మనం మాట్లాడవలసిన రోజుకి మాట్లాడవలసిన మాటలు 10 ఉంటే అహంకారం కోసం మాట్లాడిన మాటలు 90 ఉంటాయి. మీ అంతా మీరు పరీక్ష, నేను చెప్పిన అసత్యం మీరు అనుకుంటే మీరు ఇంటికి వెళ్ళి మీ మనసును మీరు వాచ్ చేసుకోండి. జీవితంలో మన అహంకారం కోసం ఎక్కువ మాట్లాడతాం, మనం పొగరబోతానని వ్యక్తం చేసుకోవడానికి ఎక్కువ మాట్లాడతాం, గర్వం కోసం ఎక్కువ మాట్లాడతాం, లేకపోతే మనం పబ్లిసిటీ కోసం మనం మాట్లాడతాం. అవసరం ఉండి మాట్లాడే మాటలు చాలా తక్కువ మాట్లాడతాం. అంటే అవసరం ఉండి మాట్లాడి, అవసరం లేనప్పుడు మాట్లాడటం మానేస్తే అది కూడా మౌనంతో సమానం. ఇది ఇక్కడ భగవాన్ చెప్తే అది కూడా అవసరం అయినప్పుడు మాట్లాడు, అవసరం లేనప్పుడు ఊరకుండు, అవసరం లేనప్పుడు ఓరు కల్పించుకుని మాట్లాడకు, అవసరం లేనప్పుడు నువ్వు కల్పించుకుని మాట్లాడకు, అవసరం లేనప్పుడు కల్పించుకోకు, అవసరం లేనప్పుడు మాట్లాడు, అది కూడా మౌనంతో సమానం, అది కూడా నీకు మౌనంతో సమానం. హృదయంలోంచి నేనే తలంపు వస్తుంది, ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి. నేనే తలంపులోంచి ఇతర ఆలోచనలు ఇతర తలంపులు వస్తున్నాయి. తలంపు వచ్చిన తర్వాత మాట్లాడతాం, తలంపు వచ్చిన తర్వాత పనిచేస్తాం. అంటే నేనే తలంపులోంచి ఇతర తలంపు వస్తుంది, ఆ తలంపు వచ్చిన తర్వాత నీకు మాట వస్తుంది. అంటే మాటక మూలం తలంపు, మాటక మూలం ఆ తలంపు, ఈ తలంపుకి మూలం తొలి తలంపు, ఈ తలంపుకి మూలం ఆ తొలి తలంపు నేనే తలంపు, ఆ తొలి తలంపుకి మూలం ఏది? హృదయం. హృదయంలోంచి నేనే తలంపు వస్తుంది, నేనే తలంపు నుంచి నీకు మాట్లాడవలసినటువంటి తలంపు వస్తుంది, ఆ తలంపు వచ్చాక నీకు మాట వస్తుంది. నీ మాటకున్న శక్తి కూడా నీ హృదయానికి లేదా? నీ మాటకున్న శక్తి, మాటకు ఎంతో కొంత శక్తి ఉందనుకుంటాం, ఉందనుకుందాం. వర్డ్ ఈజ్ పవర్, వర్డ్ ఈజ్ గాడ్. మాటకు ఎంతో కొంత శక్తి ఉందనుకుందాం. అంటే నీ మాటకున్న శక్తి, నీ మాటకు ఎంతో కొంత శక్తి ఉంది కదా, నీ మాటకి మూలం తలంపు, తలంపుకి మూలం తొలి తలంపు, ఆ తొలి తలంపుకి మూలం హృదయం. నీ మాటకున్నాకున్న శక్తి లేకుండా హృదయం ఉందా? నీ మాటకు ఎంత శక్తి ఉందో ఆ మాత్రం శక్తి లేకుండా నీ హృదయం ఉందా? అంటే నీ మనసు హృదయంలో అణిగినప్పుడు అది నిజమైన భాషణం. మనసు ఎక్కడైతే అణిగిపోయిందో ఆ మౌనం కూడా నీ, ఆ మౌనం కూడా మాట్లాడుతుంది, ఆ మౌనం కూడా బోధిస్తుంది, ఆ మౌనం కూడా నీకు ఉపదేశిస్తుంది, మౌనం కూడా ఉపదేశిస్తుంది. అయితే దానికి కొంచెం పక్వత కావాలి, మెచ్యూరిటీ సోర్సు కావాలి. హృదయ భాష, ఆ మౌన భాష అర్థం చేసుకోవడానికి కొంత పక్వత ఉండాలి, కొంత అర్హత ఉండాలి, కొంత యోగ్యత ఉండాలి. అది కొంత మీలో కొంత సాధన బలం కన లేకపోతే, మీకంత యోగ్యత లేకపోతే, మీకంత అర్హత లేకపోతే, మీ మనస్సు కొన్ని మొగ్గకపోతే, మీ మనస్సు కనుక పక్వానికి రాకపోతే, ఆ హృదయ భాష, ఆ మౌన భాష, ఆ భగవంతుడి భాష నీకు తెలియదు అయ్యా, నీకు అందదు. భగవంతుడి భాషే మౌనం. భగవంతుడి యొక్క భాషే మౌన భాష. అయితే భగవంతుడికి మనకి తేడా పోతుంది. మనం డబ్బు డబ్బులు గొడవలకు భగవంతుడు ఏదైనా పని చేసినా మౌనంగా చేసేస్తాడు. మాట్లాడేది మౌనంగా మాట్లాడతాడు, పని కూడా మరి సైలెంట్గా చేస్తాడు. తర్వాత ఇంకోటి, నిరాడంబరుడు సైలెంట్గా చేస్తాడు, ఆడంబరుడు ఎక్కువ శబ్దంతో చేస్తాడు పని. కండిషన్ ఉన్న కార్లు గొడవ చేయు, శబ్దం చేయు. కండిషన్ లేని కార్లు ఎక్కువ శబ్దం చేస్తాయి. కొన్ని కార్లు స్పీడ్ తక్కువ వెళతాయి, డబడాబ కారులో కూర్చొని ఇంకా అంత ఊరు వచ్చేస్తాయి. అంటే కారు కండిషన్లో ఉంటే స్పీడ్గా వెళుతుంది, ఓరు తక్కువగా ఉంటుంది. కండిషన్లో లేని కారు ఓరు ఎక్కువగా ఉంటుంది, స్పీడు తక్కువగా ఉంటుంది. ఎవడైతే నిరాడంబరుడో, ఎవడైతే నిరహంకారుడో, వాడి ద్వారా జరిగే కర్మే పది మందికి ఉపయోగపడుతుంది. కానీ అహంకార బుద్ధిని వాడు చేసే కర్మ అది ఇతరులకి చల్లదనం ఇవ్వదు, వాడికి చల్లదనం ఇవ్వదు, వాడి ఇంటికి చల్లదనం ఇవ్వదు. అహంకారంతో మనం ఏదైనా పని చేస్తే ఇతరులకి చల్లదనం అవ్వదు, మనకు కూడా చల్లదనం అవ్వదు. మనం ఎవాల్వ్ అవుతాం అంటే చైతన్య స్థాయి పెంచుకోవడానికి కూడా అది సహకరించదు. స్వామి శివానంద చెప్తూ ఉండేవాడు, మీరు నోటితోటి దేవుణ్ణి పొగుడుతున్నారు, దేవుడికి స్తోత్రాలు చేస్తున్నారు, నోటితోటి దేవుడికి స్తోత్రాలు అప్పు చెబుతున్నారు, రోజు సహస్రనామాలని అష్టోత్తరాలని చదువుతున్నారు. అంటే దేవుడిని ఇంతరవాడు అంతరవాడు అని మీరు చేస్తున్నారు. ఆ దేవుడి రూపాన్ని కూడా చూస్తున్నారు, దేవుడి రూపాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఆ దేవుడి గుణాలను కూడా మీ స్తోత్రనామాల్లో, మీ అష్టోత్తరాల్లో, మీ సహస్రనామాల్లో అన్ని వర్ణిస్తున్నారు. అంతా సంతోషమే. ఆయన చెప్పిన మాట కూడా కొంచెం వినటానికి ప్రయత్నం చేయండి. అంటే దేవుడు అంటే మనకి ఇష్టమైనట్టుండ, ఏం ఇష్టమంటుంది, ఆయన పొగట్టడానికి ఇష్టమంటుంది, మళ్ళీ ఆయన చెప్పిన మాట మనం చెయ్యమంటుంది. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ చాలా మంచిది అని చెబుతారట. మా అమ్మ ఏదైనా పని చేసే మటుకి ఇంకా చేయరట్టున్నాడు. ఎందుకు వచ్చింది ఇదే సిద్ధాంతం? దేవుడను చాలా గొప్పవాడు, బుద్ధిని స్నానం చేయటం, విష్ణు సహస్రనామాలు శివశ్రీనామాలు తీయటం, దేవుడా నువ్వు చాలా గొప్పవాడు, దేవుని గుణాలు చాలా మంచిదే. ఆ దేవుడు ఏ దేవుడు అయితే మీరు పోగుడుతున్నారో, ఏ దేవుడికి అయితే స్తోత్రాలు చేస్తున్నారో, ఆ దేవుడు చెప్పే మాటకు కూడా మీరు విలువవద్దా? ఆ దేవుడు చెప్పినట్టు మీరు ఆచరించొద్దా? ఆ దేవుడు చెప్పినట్టు కొంటానని మీరు నడుచుకోవద్దా? ఆ దేవుడు చెప్పినట్టు కనీసం కొంటాన్ని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవద్దా? దేవుడు రూపమే కానీ దేవుడు మాటలు మీకు అక్కర్లేదా? వాట్ ఈస్ ది హైయెస్ట్ సాధన అకార్డింగ్ టు స్వామి శివానంద? వాట్ ఈస్ ది హైయెస్ట్ సాధన? బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ది హైయెస్ట్ సాధన. వాట్ ఈస్ ది హైయెస్ట్ సాధన? బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ది హైయెస్ట్ సాధన. ఇంకా కొంతమంది మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని చిన్న మాట అంటారనుకో, ఇంకా వాళ్ళకి రక్తపోటు వచ్చేస్తుంది. రక్తపోటు వచ్చేస్తుంది, కళ్ళు ఎరబడిపోతాయి. మీకు అర్థమవుతుంది, 10 సంవత్సరాల వరకు నువ్వు నాతో మాట్లాడొద్దంటారు. 10 సంవత్సరాలట అయితే పుష్కరం వరకు మాట్లాడొద్దంటారు. పుష్కరం అంటే 12 ఏళ్ళు. అంటే చిన్న మాటకి వాళ్ళు ఏడెక్కిపోతారు పిడతల్లాగా. మీకు అర్థమవుతుంది, చిన్న మాటకి వాళ్ళు ఏడెక్కిపోతారు అంటే. వాట్ ఈస్ ది హైయెస్ట్ సాధన? కేవలం మీరు పూజ చేసేది హైయెస్ట్ సాధన. వాట్ ఈస్ ది హైయెస్ట్ సాధన? బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ది హైయెస్ట్ సాధన. మీ అత్తగారు ఎప్పుడైనా మిమ్మల్ని అవమానం చేసిందనుకోండి, మీరు గౌకుని తట్టుకోలేరు. అలా తట్టుకోగలిగితే దట్ ఈజ్ ఆల్సో సాధన. ఇది ఇక్కడ శివానంద చెప్పింది, దట్ ఈజ్ ఆల్సో ఏ సాధన. అది బేర్ చేయలేరు అనుకోండి, మీకు బాహ్యవృత్తి పెరిగిపోతూ ఉంటుంది. బాహ్యవృత్తి పెరిగిపోతూ ఉంటుంది. బాహ్యవృత్తి పెరిగిపోతుంది, దాంతోపాటు అహంకార బుద్ధి కూడా పెరిగిపోతూ ఉంటుంది. షేక్స్పియర్ ఏం చెప్పాడు? షో మీ ఏ గుడ్ మ్యాన్, షో మీ గివ్ మీ ఏ గుడ్ మ్యాన్, షో మీ ఏ జెంటిల్ మ్యాన్, షో మీ ఏ జెంటిల్ మ్యాన్, షో మీ ఏ గుడ్ మ్యాన్, షో మీ ఎన్ ఎవాల్వ్డ్ సోల్, గివ్ మీ ఎన్ ఎవాల్వ్డ్ సోల్, ఐ విల్ కీప్ హిమ్, ఐ విల్ లాడ్జ్ హిమ్ ఇన్ మై హార్ట్. అంటే ఒక గుండెలో దాచుకుంటాడు. అంటే వాడిని స్మరించుకుని కూడా మీరు కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటారు. పరిణామంలో మీరు కూడా ఆ రోజుకు ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ బాగా వికసిస్తారు. మీరు బాగా వికసిస్తారు, చీకట్లోంచి వెలుతురులోకి వచ్చేస్తారు, బంధం నుంచి మోక్షంలోకి వచ్చేస్తారు, అశాంతి నుంచి శాంతికి వచ్చేస్తారు. ఏంటి ఆ గుణాన్ని చింతించటం వల్ల? అంటే భగవాన్ ఎవరైనా మీరు మమ్మల్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలంటే, ఇఫ్ యూ రిమెంబర్ మీ ఐ విల్ రిమెంబర్ యూ.
If you remember me, I will remember you. అంటే జ్ఞాపకం కూడా తపస్సుతోడు సమానం. ఈశ్వరుని నిరంతరం చింతించడం, ఈశ్వరుని మన జ్ఞాపకం, భగవంతుని మన జ్ఞాపకం మన మెమరీలో పెట్టుకోవడం కూడా అది కూడా తపస్సుతోడు సమానం. అది కూడా నా తపస్సుతోడు సమానం. ఎవడైతే జ్ఞానంలో శాంతిలో కూరుకుపోయాడు, ఎవడైతే తన హృదయం యొక్క లోచుల్లోకి దిగాడు, దేహబుద్ధి ఎవడైతే పూర్తిగా శేషం లేకుండా నిశ్శేషంగా ఎవడైతే కరిగిపోయిందో వాడిలోంచి ఆ శాంతి తరంగాలు, వాడిలోంచి ఈ శాంతి తరంగాలు, ఆ శక్తి తరంగాలు వాడి గురించి ఇలా ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యుడి నుంచి వెలుతురు విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ శాంతి తరంగాలు, ఆ శక్తి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, ఆ రేజిన సోల్ నుంచి, ఆ బ్రాహ్మణశ్రీ బ్రహ్మానుభవం పొందిన వాళ్ళ నుంచి అలా ప్రసరిస్తూ ఉంటాయి, ఇలా ప్రవహిస్తూ ఉంటాయి వాళ్ళు, వాడు సమక్షంలో ప్రవహిస్తూ ఉంటాయి. అంటే రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, ఈ ప్రపంచానికి నిజంగా ఏదైనా గొప్ప ఉపకారం చేయాలనుకుంటున్నావు అనుకో, అనుకోమాట వచ్చిన జ్ఞానం సంపాదించి, నువ్వు కనుక జ్ఞానం సంపాదించే నీ దీపాన్ని బట్టి అనేక మంది వాళ్ళ దీపాలను వెలిగించుకుంటారు. మన ఇంట్లో దీపం లేదనుకోండి, పక్కింట్లోకి వెళ్ళి మన దీపం వెలిగించి తెచ్చుకోవచ్చు. అలాగే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే నిన్ను బట్టి అనేక మంది జ్యోతులు వెలుగుతాయి, అనేక జ్యోతులు వెలుగుతాయి. అంటే ప్రపంచంలో ఈ ప్రపంచానికి గొప్ప ఉపకారం నువ్వు చేయాలనుకుంటే, నువ్వు ఆత్మజ్ఞానం సంపాదిస్తే నీ ద్వారా, నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా నీ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందుతాయి. స్కందాశ్రమంలో భగవాన్ రంగన్న వచ్చాడు, భగవాన్ ముందు చూడలేదు, భగవాన్ ఆ రంగన్ని చూడలేదు, వాళ్ళ అమ్మ ముందు చూసింది, వాళ్ళ అమ్మ ముందు చూచింది, రంగన్న వస్తున్నాడు, నీతో చిన్నప్పుడు చదువుకున్నాడు, వాళ్ళు మూడో తరగతిలో క్లాస్మేట్స్, ఎక్కడ తిరుచూళ్ళిలో, నీతో చిన్నప్పుడు పిల్లకాయగా ఉన్నప్పుడు చదువుకున్నాడు, రంగన్న వస్తున్నాడు, మెట్లు ఎక్కువ వస్తున్నాడు స్కందాశ్రమంలో, కొండ కథ కొండ మీద ఉంటాడు స్కందాశ్రమం, రంగన్న వస్తున్నాడు అన్నారు. ఎవరు వాళ్ళమ్మంది, రంగన్న వస్తున్నాడు భగవాన్ చూడకుండా, నేను రాని 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 అన్నాడు. వాడు భగవాన్ ఇంకా రంగన్న చూడలేదు, రంగన్న వస్తున్నాడంటే రాని రాని అన్నాడు. అప్పుడు రంగన్ నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు, రంగన్ నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. మన ఇద్దరం చిన్నప్పుడు చదువుకున్నాం, మన ఇద్దరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు నువ్వు చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయావు అన్నాడు రంగన్. ఎవరితోటి? భగవాన్ తోటి. అది బాగా మనం అయితే సంతోషిస్తాం, మనం వీళ్ళందరూ బాగా పొగుడుతున్నారు దండలేస్తున్నారని, మరి దానికి గొప్ప స్థితికి వెళ్ళిపోయామంటే నిజమే గొప్ప స్థితికి వెళ్ళిపోయాం అనుకుంటాం. అప్పుడు భగవాన్ అన్నారు, దూరపు కొండలు వినిపోను, దూరపు కొండలు వినిపు అంచేత నువ్వు అలా చెబుతున్నావు. నీ నీ హృదయంలో దేవుని జరిగిన హృదయంలో లేదు, నీ హృదయంలో ఏమి లేని నా హృదయంలో లేదు, ఏదో దూరపు కొండలు వినుపు అని చేత అలా అంటున్నా అన్నారు భగవాన్. అప్పుడు రంగన్న ఏమన్నా అంటే, వాళ్ళ అమ్మకి చేసి మీ అబ్బాయి బాగా సంపాదించుకున్నాడు, మీ అబ్బాయి బాగా సంపాదించుకున్నాడు, ఆధ్యాత్మిక సంపద బాగా సంపాదించుకున్నాడు. అంటే నేను నిన్ను కోరింది ఏంటంటే, చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి మీ అబ్బాయికి సిఫారసు చేసి మీ అబ్బాయి సంపాదించుకున్న దాంట్లో నాకు కొంచెం వాటా పడాయి, మీ అబ్బాయి సంపాదించుకున్న దాంట్లో నాకు కొంచెం వాటా పెట్టమని మీ అబ్బాయికి రికమెండేషన్ చేయి. ఆధ్యాత్మికంగా చాలా ఔన్నత్యంలోకి వచ్చాడు, బాగా సంపాదించుకున్నాడు, భౌతికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా బాగా సంపాదించుకున్నాడు, ఆధ్యాత్మికంగా బాగా సంపాదించుకున్నాడు. అంటే ఆ సంపద నాకు కొంచెం వాటా పెట్టి, వాడికి ఏ సంపద అయితే ఉందో ఆ సంపద నాకు కొంచెం వాటా పుట్టి అని మీ అబ్బాయికి రికమెండేషన్ చెయ్యి. నేను ప్రత్యేకంగా రికమెండేషన్ చేయటం ఎందుకు? నేను మాట్లాడిన వాడి చెవుల్లో ద్వారతను అది అందాలమ్మ, వాళ్ళమ్మ ఏంటంటే నువ్వు చెప్పి మాటలే, వాడి చెవుల్లో వింటున్నాయి కదా, వాడు వింటున్నాడు కదా, నేను ఇంకా రికమెండేషన్ ఎందుకు? నువ్వు చెప్పి మాటలే, వాడి సమక్షంలో చెబుతున్నావు, వాడు వింటున్నాడు, వాడు ఎవడు నువ్వు వింటున్నాడు, వాడు వాడి సమక్షంలో నువ్వు చెబుతున్నావు, వాడు వింటున్నాడు కదా, నేను ప్రత్యేకంగా రికమెండేషన్ సిఫారసు చేసేది ఏమిటి అని వాళ్ళ అమ్మ అంది. రంగన అడిగిన ప్రశ్నకి భగవాన్ సమాధానం చెప్పమని, అది భగవాన్ ఏమన్నారంటే, నేను సంపాదించిన సంపాదనలో నీకు కూడా వాటా పెడతాం. ఎవరితోటి? భగవాన్ ఏం చేస్తున్నారు? రంగన్నతోటి, నేను సంపాదించుకున్న సంపాదనలో నీకు కూడా వాటా పెడతాను, నేను కాదంటాం లేదు, నా సంపాదనలో నువ్వు కూడా వాటాదారుడివే, నువ్వు ఒక్కడే కాదు, ప్రపంచంలో సహృదయం ఉన్నవాడు, సద్బుద్ధి ఉన్నవాడు, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, నా ఆధ్యాత్మిక సంపదలో వాడు వాటాదారుడే, ఓ రంగన్ నువ్వు వాటాదారుడే, నా సంపదలో నువ్వు వాటాదారుడు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, వాడు ఏ ప్రాంతంలో ఉన్నా, వాడికి సహృదయం ఉంటే, వాడి కనుక సద్బుద్ధి ఉంటే వాడికి నా సంపదలో వాడు వాటాదారుడు, నువ్వు ఒక్కడో మాత్రం కాదు రంగన్. అంటే ఒక అవతార పురుషుడు, ఒక జ్ఞాని భూమి మీదకి వచ్చినప్పుడు సహృదయమైన వాళ్ళు సత్పురుషులందరూ కూడా బాగుపడతారు. ఏ ఒక్కరు ఒక గుడ్డి హార్ట్ చాలు, ఓ రెండని ఒక్కడ మాత్రమే వాటాదారుడే కాదు, నువ్వు వాటాదారుడే కానీ ఒక్కడు మాత్రమే వాటాదారుడు కాదు, సహృదయమైన వాడి ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా వాళ్ళందరూ మన ఆధ్యాత్మిక సంపదలో వాటాదారులు. అయితే నువ్వు జ్ఞాని సమక్షంలో కూర్చున్నప్పుడు నీవేంటనే ఆ వస్తువును పొందలేకపోయినా నువ్వు పొందవలసిన వస్తువు ఏదో నీకు తెలుస్తూ ఉంటావు. ఏం క్లారిటీగా చెప్తున్నాడు, జ్ఞాని సమక్షంలో కూర్చున్నప్పుడు నువ్వు పొందవలసింది వెంటనే నువ్వు పొందలేకపోయినా పొందవలసింది ఏదో నీకు తెలుస్తూ ఉంటుంది. పొందవలసిందో నీకు తెలుస్తూ ఉంటుంది, వెంటనే ఏదో పొందలేకపోవచ్చు. కొంత కాలక్రమంలో స్వప్రయత్నం, కాల పరిపక్వం, నీశ్వర కటాక్షం, నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చెయ్యి, తొందరపడకు, కాలం కలిసి వస్తుంది. కాలం కలిసి వచ్చిన ఈశ్వర అనుగ్రహం వస్తుంది, అది పొందవలసింది ఏదో నీకు పొందుతావు నువ్వు. కానీ జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు ఏ వస్తువుని తెలుసుకోవాలనుకున్నా వస్తువుని తెలియకపోయినా పొందవలసిన వస్తువు ఏదో నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది ఇంకంతకంటే ఏం కావాలి? నువ్వు సాధించవలసింది ఏంటో జీవితంలో నీకు నీకు ఒక స్పష్టత వస్తుంది, ఒక అవగాహన వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. లెక్క ఎలా చేయాలో నీకు తెలుసున్నప్పుడు ఇంకో 10 నిమిషాలు లెక్క చేసేస్తావు నువ్వు. ఆ లెక్క ఎలా చేయాలో నేను తెలియనప్పుడు ఇంక ఎన్ని సంవత్సరాలైనా లెక్క చేయలేవు నువ్వు. జ్ఞాని సమక్షంలో ఆ వస్తువుని వెంటనే నువ్వు పట్టుకోలేకపోయినా, వస్తువు వెంటనే నీకు అనుభవయోగ్య రోజ్యం కాకపోయినా, ఆ వస్తువు ఏంటో దేన్ని పొందాలో, ఆ పొందవలసిందేదో, దాన్ని ఎలా రీచ్ అవ్వాలో ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ నీ బుద్ధికి తడుతుంది. అది జ్ఞానం యొక్క వైభవం. జ్ఞానితోడు సహవాసం చేయటంలో అది వైభవం జ్ఞాని చెడు. ఒకసారి ఒక భక్తుడు భగవాన్ తిరువన్నమలై స్కందాశ్రమంలో ఉన్నారు భగవాన్. అప్పుడు ఓ 10 రోజులు వెళ్ళి చూచాడు ఎవరిని, భగవాన్ అతను. అతను నేటివ్ తిరువన్నమలై. 11 రోజులు ఏమనుకున్నాంట, మనం భగవాన్ ఏం చూస్తాం, 10 రోజులు చూసాం, ఈ 10 రోజుల్లో మనకు వచ్చిన లాభం ఉంది లాభం లేదు అని మానేశాడు. రోజు 10 రోజుల నుంచి భగవాన్ చూస్తున్నాం, ఈ 10 రోజుల్లో మనకు వచ్చిన లాభం ఉంది అని అనుకున్నాడు. ఎవరికి భౌతికంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, భౌతికంగా 10 రోజులు వచ్చిన లాభం ఉంది అని మానేశాడు. 11 అలా మానేయటం ఓ 4 రోజులు మానేశాడు. ఏమండి మానేస్తే 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంక కనిపించింది, అయ్యో భగవాన్ చూసి 4 రోజులు అయింది, 4 రోజుల నుంచి చాలా కాలం భగవాన్ చూసి మళ్ళీ వాడికి అనిపించింది, మళ్ళీ 4 నాకు మళ్ళీ వెళ్ళాడు. భగవాన్ చూడగానే ఏడ్చాడు పాపముడు, భగవాన్ చూడగానే ఏడ్చాడు. ఏడిస్తే ఇప్పుడు ఏడ్చి భగవాన్తో ఏమన్నా అంటే, 10 రోజులు మీ దగ్గరకు వచ్చానండి, నాకు లాభం ఏంటని మానేశాను, ఇప్పుడు మిమ్మల్ని చూసి 4 రోజులు అయింది అన్నాడు. అంటే ఇప్పుడు భగవాన్ అన్నారు, రావటం వల్ల నీకు లాభం తెలియజెప్పినా చూడటం మానేయటంలో వచ్చే నష్టం నీకు తెలుస్తుంది కదా అన్నారు. ఏం టీచింగ్ చూడండి, రావటం వల్ల వచ్చిన లాభం నీకు తెలియజెప్పేటైనా మానేయటంలో వచ్చే నష్టం నీకు తెలుస్తుంది కదా. అంటే జ్ఞాని యొక్క రమణ మహర్షిగా ఔన్నత్యం పట్టివడం కోసం ఒక వాక్యం మీకు చెబుతున్నాను. నేనే కనుక అజ్ఞాని అయితే అతను బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. అంటే నా టీచింగ్లో నా ఔన్నత్యం, ఆ ఉత్కృష్టత, ప్రాకాష్ఠ, ఆ ఫైనల్ స్టేజ్, సుప్రీం స్టేట్, ఫైనల్ స్టేట్ ఎలా ఉంటుందో, నేనే కనుక అజ్ఞానం అయితే నీకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు. నేనే కనుక జ్ఞానినైతే నాకు బోధించడానికి ఇతరులు లేరు. ఆ సమానత్వం చూడండి, నేనే కనుక అజ్ఞానంలో ఉంటే నీకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు, నేనే కనుక జ్ఞానినైతే నాకు బోధించడానికి ఇతరులు అంటూ లేరు. అంటే జ్ఞాని ఇంకొకటి అజ్ఞానికి ఏమి చూడదు, తనతోడు సమానంగానే చూసుకుంటాడు. ఉన్న వస్తువుని ఎటు చూస్తాడు, మనం రంగులు చూస్తాం, మన చర్మ దృష్టి, మన ప్రేమలు కూడా. షేక్స్పియర్ అంటాడు, చర్మం ఎంత లోతుగా ఉంటుందో హ్యూమన్ లవ్ కూడా అటువంటిది. మీ చర్మం ఎంత లోతుగా ఉంటుంది ఎప్పుడైనా చూసుకున్నారు మీరు? ఓ సూదిబత్తం పుచ్చుకొని పొడుచుకోండి మీ చర్మాన్ని, పెద్ద లోతు ఉండదు చర్మం. ఉడికి లోపల అవయవాలు బయటికి కనపడకుండా బయట చర్మం తొడిగారు అంతే, పెద్ద లోతు ఉండదు. నీ చర్మం ఎంత లోతు ఉంటుందో మనుషులు ప్రేమలు కూడా అటువంటివి. అంటే అంత మనుషుల ప్రేమ అంత అల్పంగా, అంత స్వల్పంగా ఉంటుంది మానవ ప్రేమ. డివైన్లో ఎలా ఉండదు, డివైన్లో ఎలా ఉండదు, మరణించి నీ శరీరం మరణించి ఎక్కడికి వెళ్ళినా ఆ డిగ్నిటీ నేను వెంటాడుతూ ఉంటుంది, ఆ డిగ్నిటీ నీ చేతలు పుణ్యంపజేస్తుంది. వాడే గురువు, వాడే జ్ఞ. బంధువులు 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 అంటే ఏంటండి? బంధువులు 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 చుట్టాలు 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 ఏంటి? ఏం చుట్టాలని? ఎవడైతే మన క్షేమం కోరుతున్నాడో, ఎవడైతే మన క్షేమం కోరుతున్నాడో, ఎవడైతే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా మన అభివృద్ధిని ఎవడైతే కోరుతున్నాడో వాడు చుట్టం. కానీ మనం ఎప్పుడు చేస్తామా, ఎప్పుడు నశించిపోతామని కనిపెట్టుకున్నాడు చుట్టం ఏంటండి? చుట్టం అడుగు. మన సాగు కోసం, మన సాగు కోసం చూసేవాడు చుట్టమా? అది చుట్టం ఏంటండి? కాదు, మనం ఎప్పుడు చేస్తామని కనిపెట్టి చూసేవాడు చుట్టమా? మన క్షేమం ఎవడైతే కోరుతున్నాడో అది ఆధ్యాత్మికం అవ్వచ్చు, భౌతికం అవ్వచ్చు. మన శ్రేయస్సు ఎవడైతే కోరుతున్నాడో, ఎవడైతే మనం చల్లదనంగా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడు మనం చుట్టం, వాడు బంధువు. అందుకని మనం సాగు కోసం ఎదురు చూసేవాడు చుట్టం కాదు. అంటే నీ జ్ఞాని సమక్షంలో కూర్చున్నప్పుడు ఆయన మాటలతోటి పని లేదు, ఆయన మాటలతోటి ఆ పని లేదు. నిశ్శబ్దంగా ఆయన చేసే పనిదే చేసుకుంటూనే పోతాడు. ఈ జ్ఞాని ద్వారా నీకు వచ్చే సహాయం, జ్ఞాని ద్వారా నీకు వచ్చే సహాయం, మీరు గుర్తిస్తున్నారా లేదని మీ గుర్తింపులు వాడికి అక్కర్లేదు. ఆత్మకు గుర్తింపు అక్కర్లేదు, చైతన్యానికి గుర్తింపు అక్కర్లేదు, అహంకారానికి గుర్తింపులు కావాలి, గౌరవాలు కావాలి, ఊరేగింపులు కావాలి. ఆ అహంకారానికి ఊరేగింపులు కావాలి, గౌరవాలు కావాలి, గుర్తి. కొంతమంది అంటారు ఎంత త్యాగరీ చేస్తున్నామని బాబు, గుర్తించేడు అక్కడ కనపడటం లేదు అంటారు పాపం. కొంతమంది అంటారు పాపం కోటడగానికి వచ్చినప్పుడు నుంచి త్యాగరీ చేస్తున్నాను, నీ గొంతకి ఇంట్లో ఎవడో గుర్తించడం లేదంటారు పాపం. నిజమే వచ్చింది, గుర్తింపకూడేది అహంకారం. కానీ చైతన్యం గుర్తింపకూడదు, జ్ఞానం గుర్తింపకూడదు. మీరు ఏదైనా మంచి పని చేసి గుర్తింపు కోరుకున్నారనుకోండి, భగవాన్ ఏమంటారంటే గుర్తింపు మీరు కోరొద్దు అలాగనరు. అది జ్ఞానమా? ఈ గౌరవాలు గుర్తింపులు మీరు కోరుతున్నారనుకోండి, కోరొద్దు కోరొద్దు అని అలా అనరు. అలా కోరటమే అది జ్ఞానమా? అదేంటది? ఆ జ్ఞానమా? అక్కడ పసుపు చూసామండి, ఇక్కడ కుంకం చూసామండి, ఆ బొమ్మల్లోంచి పసుపు రాలిపోతానని, ఈ బొమ్మల్లోంచి కుంకం రాలిపోతానని చెబుతారనుకోండి, అని ఏమన్నారు భగవాన్? అది జ్ఞానమా? అది జ్ఞానమా? పోనీ ఆ బొమ్మలోంచి ఈ పసుపు రాలిపోతాను అనుకోండి, ఒకరింటికాడ పోనీ మీరు వాళ్ళు ఏమో ఒక రూపాయి పెట్టి, మీరు వాళ్ళకు రూపాయి కలిసి వస్తుంది, మీరు రూపాయి పెట్టి పసుపు కొనుక్కోవాలి బజార్ దగ్గర. అంతకంటే ఆ పసుపుకి మీ పసుపుకి తేడా ఏం లేదు. వాళ్ళ బొమ్మలో పసుపు రాలిపోతానండి, ఇంకోళ్ళ బొమ్మలో కుంకం రాలిపోతాం అట్లండి. అది జ్ఞానమా? మీకు సొంత బుద్ధి లేదా? మీకు నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, పని చేయడానికి చేతులు ఇచ్చాడు, ఆలోచించుకోవడానికి బుద్ధి ఇచ్చాడు, మీకు సొంత బుద్ధి లేదా? మీరు ఏదైనా గుర్తింపులు కోరుతున్నారనుకోండి మంచి పని చేసి, అది జ్ఞానమా? అంటే అక్కడ కూడా ఆగిపోతుంది సెంటెన్స్ అంతా కూడా, షార్ట్గా స్వీట్గా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది, చాలా సైలెంట్గా ఉంటుంది. అది జ్ఞానమా? అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానం కాదంటే దాన్ని కూడా వదిలేయండి అని లిమిట్. అంచేట ఎవరబడి సోలు కూడా వాడు చేసి పని మౌనంగానే చేసుకుపోతాడు, వాడు గుర్తింపులు అక్కర్లేదు, సైలెంట్గా చేసుకుపోతాడు. భగవంతుడు కూడా సైలెంట్గానే పనిచేస్తాడు. దేవుడు పని చేయటం లేదని మీరు అనుకోకండి, చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే సైలెంట్గా చేస్తున్నాడు. ఆయన సైలెంట్గా చేస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క పనిని మీ చూపుకి అందటం లేదు కాబట్టి ఆయన చేయటం లేదని మీరు అనుకుంటారు. భగవంతుడు ఎంత సైలెంట్గా చేసుకుపోతున్నాడో తన పని జ్ఞాని కూడా అంత సైలెంట్గా చేసుకుపోతాడు. కానీ మీ గుర్తింపు అతనికి అక్కర్లేదు, వాళ్ళు గుర్తించడం లేదు, మీరు గుర్తించడం లేదు. మీరుగా అనుకుంటే అది అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. గౌరవాలు అగౌరవాలు, ఈ గొప్పలు ఈ తిప్పలు, ఇవన్నీ అహంకారానికి పరిమితం. ఈ పుణ్యాలు ఈ పాపాలు ఈ స్వర్గాలు ఈ నరకాలు, ఇవన్నీ మీ మనసు ఎంత నిజమం? ఈ గౌరవాలు ఈ అగౌరవాలు ఈ స్వర్గాలు ఈ నరకాలు ఈ పుణ్యాలు ఈ పాపాలు, ఇవన్నీ కూడా మీ మనసు ఎంత నిజమం? అయ్యి అంతే నిజం, కానీ అది మటుకు పారమార్థిక సత్యం కాదు, అది నేకెడ్ ట్రూత్ కాదు. అయితే గురువు యొక్క చూపు, గురువు యొక్క ఆ చూపు, ఆ శిష్యుడి యొక్క చూపుని, శిష్యుడి యొక్క హృదయాన్ని తాకుతానంటే మాటలతో పనేమో ఏమి డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. గురువు యొక్క చూపు, గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క వీక్షణ, ఆ శిష్యుడి యొక్క చూపుని, శిష్యుడి యొక్క హృదయాన్ని తాకుతా అంటే, ఆ తాకుతా అంటే సోకుతా అంటే, ఆ చూపు కలిస్తే, ఆ చూపు కలిస్తే అక్కడ గురువు వీక్షణాలు సోకితే, అంటే వాడి మీద ఈ వీక్షణ వాడి మీద ప్రసరింపజేస్తే, ఎవడి మీద ఈ శిష్యుడి మీద ప్రసరింపజేస్తే, ఇంకా మాటలతోటి తలంపులతోటి ఆలోచనతోటి కబుర్లతోటి కాకరకాయలతోటి పని అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, ఎవరి దగ్గర నువ్వు పని కోసం వెళతా అనుకోండి, నీ పని నేను పూర్తి చేసేస్తావని ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పి బయటకు పొమ్మన పని సొన్న పెట్టేవాడు గొప్పవాడు, కవులు చెప్పకుండా మిమ్మల్ని పంపేసా పని పూర్తి చేసిన వాడు గొప్పవాడు, ఇప్పుడు తెలుసుకుని ఉంటుంది ఎంతవరకు చెప్పిన దిష్టది. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పనికి వెళతాం, వాళ్ళు గంట సేపు ఉపన్యాసం చెప్తారు, చెప్పి పని పూర్తి చేయరు, అది మంచిదే, మాటలు చెప్పకుండా కబుర్లు చెప్పకుండా మీరు వెళ్ళిరండి మనం పంపేసా పని పూర్తి చేసేవాళ్ళు, అది పని పూర్తి చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, పని ఏమి చేయకుండా కబుర్లు కాకరకాయలతో సరిపెట్టేవాళ్ళు గొప్పవాళ్ళ. ఎందుకు ఆ విషయం ఆ చాయిస్ మీకు ఇస్తున్నారు, మీరే తెలుసుకోండి. కొంతమంది గంటల తరబడి మాట్లాడచ్చు, లేదా అది పేజీలు కల పుస్తకాలు రాయచ్చు, అనుగ్రహించే శక్తి లేనప్పుడు మీకు సమాజానికి ఉపయోగం లేదు. గంటల తరబడి స్పీచ్ ఇస్తాననుకోండి, నేను మిమ్మల్ని ప్యూరిఫై చేసే శక్తి కానీ మిమ్మల్ని అనుగ్రహించే శక్తి నాకు లేదనుకోండి, ఈ ఉపన్యాసం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. మాటలు చెప్పకుండా మౌనంగా ఉండి సైలెంట్ గా ఉండి మిమ్మల్ని జ్ఞానం వైపుకి మీ ముఖాలను ఎవడైతే మళ్ళిస్తున్నాడో వాడు గొప్పవాడా. ఎన్ని గంటల ఉపన్యాసం ఉన్నా ఆ జ్ఞాన సంపార్జన పట్ల కాంక్ష మీ హృదయంలో బయలుదేరదనుకోండి, ఆ డిజైర్ మీ హృదయంలో ఎరయేది కాదనుకోండి, ఆ ఉపన్యాసాల వల్ల, ప్రవచనాల వల్ల, పుస్తకాల వల్ల ప్రయోజనం ఏమిటి?
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల పెరుదల పగని పట్టి ఇలాగి తిని నీ మహిమ కనుదు రెవరు అరుణాచల.
అరుణాచలేశ్వరుడు కూడా జ్ఞానగురువు, మాటలు చెప్పటం కాదు ఇవ్వటమే.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల
నీ వేషం నువ్వు తీసేస్తే నా వేషం నేను తీసేస్తే ఉన్న వస్తువు ఒకటే అన్న సంగతి వ్యక్తమవుతుంది. నీ వేషం నువ్వు తీసే నా వేషం నేను తీసేస్తాను, అప్పుడు ఉన్నది ఒకటి అన్న సంగతి అస్పష్టంగా వ్యక్తమవుతుంది. నీవు నేను అనగా నీవు నేను ఇద్దరం వేషధారులే, ఇద్దరం నువ్వు వేషం వేసుకొచ్చావు, నేను వేషం వేసుకొచ్చాను. నీ వేషం నువ్వు తీసే నా వేషం నేను తీసేస్తే నువ్వు నేను ఒకటే అన్న సంగతి తెలుస్తుంది. నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల సత్య జ్ఞానము లేని, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ముప్పుగా రావేల అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఒకడవో ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చు వారు ఎవరు ఇది నీ జాలం అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల అది ఊరికే మనకు రాళ్ల బుట్టగా కనిపిస్తుంది కానీ కరుణా సముద్రుడు దయా సముద్రుడు ప్రేమ సముద్రుడు భగవాన్ అంటే ఉంటారు హియర్ లవ్ సీ లవ్ ఐ థింక్ లవ్ ఓ శివ లవ్ ఇస్ శివ గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల ఏటిజీని దూర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల తిండిని నిన్ను చేరితిని తిండిని నిన్ను చేరితిని తిండిని నిన్ను చేరితిని తిన నానేను తిన నానేను శాంతమైపోవదును అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల హర హర శంకర జై జై శంకర 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 హరహర 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 శంకర జై జై శంకర మనం ఇన్ని మాటలు చెప్పుకున్నామండి ఒక అవతార పురుషుడు అనుగ్రహం కానీ ఒక జ్ఞాని యొక్క అనుగ్రహం కానీ ఒక యోగి యొక్క అనుగ్రహం కానీ వస్తే కొన్ని క్షణాల్లో వస్తువును పొందవచ్చు ఈ పుస్తకాలకి ఈ ఉపన్యాసాలు ఓ పక్కన పెట్టండి ఒక జ్ఞాని యొక్క అనుగ్రహం ఒక అవతార పురుషుడు యొక్క అనుగ్రహం ఒక జంటిల్ మ్యాన్ యొక్క అనుగ్రహం పొందితే మనం కొన్ని క్షణాల్లో వస్తువును పొందవచ్చు అనుగ్రహం పొందిన వాడికి అసాధ్యం అనుగ్రహం పొందిన వాడికి అసాధ్యం ఒక జ్ఞాని యొక్క అనుగ్రహం హరహర శంకర జై జై శంకర హరహర శంకర జై జై శంకర హరహర శంకర జై జై శంకర అరహర శంకర జై జై శంకర అరహర శంకర జై జై శంకర అరహర శంకర జై జై శంకర రోడ్లు మన బిందులో బిందులతో నీళ్లు మోసి రోడ్డుని తడిపామనుకోండి
వర్షం వచ్చి రోడ్డుని తడిపేసింది అనుకోండి, ఆ తడుపుకి ఈ తడుపుకి ఎంత తేడా ఉంటుందో మన సాధనకి గురువు అనుగ్రహానికి ఎంత తేడా. కొన్ని క్షణాల్లో లెక్క మాత్రంలో ఒక జ్ఞాని అనుగ్రహించాలి, ఒక్క గురువు అనుగ్రహించాలి, ఒక్క అవతార పురుషుడు అనుగ్రహించాలి. హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర. అంటే ఆచార్యుల వారిలో అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది. పోయిట్, సెయింట్, ఫిలాసఫర్, రిఫార్మర్. హరహర శంకర జై జై శంకర, 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 హరహర శంకర జై జై శంకర. వండర్ఫుల్ డిస్పాషన్, ట్రెమెండస్ లవ్, వండర్ఫుల్ డిస్పాషన్, వండర్ఫుల్ లవ్. నేను ఆ ప్రొనౌన్సియేషన్, ఆ త్యాగం గురించి సన్యాసం తీసుకోవడానికి స్వాములు వారికి వాడి తల్లి అనుమతి ఇచ్చారు. స్నానం చేసి బయటకు వచ్చారు, పూర్ణమిలో స్నానం చేసి బయటకు వచ్చారు. సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆచార్యుల వారు. అప్పుడు తల్లి అంది ఇంటికి వచ్చి 10 నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చి వెళ్ళిది కానీ అన్నాడు. వెళ్ళిపోతున్నావు ఇంటికి వచ్చి వెళ్ళిది కానీ అన్నాడు. ఇంకా ఇల్లే ఉంది, ఈ లోకమే ఇల్లు, ఈ లోకమే ఎవడైతే నాకు అన్నం పెట్టారో వాళ్ళు తల్లి. రేపు నుంచి మనకు అన్నం ఎవరు పెట్టారో ఆవిడే తల్లి. లోకమే ఇల్లు, లోకమే ఇల్లు. ఇంటికి కూడా వెళ్ళలేదు వాడు ఆచార్య వాడు, ఇంటికి రా. కానీ నీ ప్రాణం పోయే టైంలో, నీ ప్రాణం పోకర టైంలో, నీ శరీరాన్ని విడిచిపెట్టిన టైంలో వచ్చి నీ సమక్షాన్ని ఉంటాయి. ఇంటికి రాను, ఇంటికి ఇంటికి రాను. కానీ శరీరాన్ని విడిచిపెట్టే టైంలో, నీ ప్రాణ పోకర టైంలో, నీ శరీరం శవం అయ్యే టైంలో అప్పుడు వచ్చి ఎక్కడున్నా నీ దగ్గర వాడతాను, ఎక్కడున్నా నీ దగ్గర వాడతాను. ఇప్పుడు రాను, ఇప్పుడు రాను. ఎక్కడో సుధీరాలతో పైన ఉడికే పని అనుమతి ఇచ్చింది వాడికి ఇల్లు సంబంధించిన స్మృతి పేరు గ్రేట్ ఆచార్య. ఇంటికి రా, ఒక 10 నిమిషాలు కూర్చుని వెళ్ళదిగా అంద వాళ్ళమ్మ. వెళ్ళిపోదు నాన్న, ఇంటికి రా, ఇప్పుడు రా. నీ ప్రాణం పోయేటప్పుడు వస్తా, నువ్వు చనిపోయిన నీ శరీరం శవం అయినప్పుడు వస్తా. అప్పుడు నీకు నేను చేసింది ఏదో చేస్తా. వెళ్ళిపోతున్నా, నిన్ను మర్చిపోయాను, నీకు నేను చేయగలిగింది చేస్తాను. ఈ మర్యాదలు వద్దు, ఇంకా కూర్చోటాలు నిల్చోటాలు ఈ మర్యాదలు వద్దు. అంటే లోకక్షేమం కోసం, ఆ లోక సంగ్రహం కోసం వాడు వ్యాపించడం ఎంత సాక్రిఫైస్. ఇంటికెళ్ళి టైంకి భోజనం చేస్తున్నాడు, ఇంటికెళ్ళి టైంకి కాఫీ పుచ్చుకుంటున్నాడు. ఆచార్యులు వాళ్ళకి ప్రాపర్టీ ఉంది, ఈ కంఫర్టబుల్ లైఫ్. పెద్దవాళ్ళు, పండితులు, రాజులు, మినిస్టర్స్ వచ్చి ఆయన చూడటానికి వస్తున్నారు. ఎవరిని? ఆచార్యుల వారిని. ఈ కంఫర్ట్స్ అన్నో గడ్డి పరికి విడిచిపెట్టుకుంటూ విడిచిపెట్టాడు. ఎప్పటివరకు నువ్వే తల్లివు నాకు, ఎప్పటివరకు నువ్వే. రేపు నుంచి ఎవరు అన్నం పెడితే వాళ్ళే తల్లి. ఆచార్యుల వారు అన్నారు, సముద్రం చాలా లోతుగా ఉంటుంది. ఆ సముద్రం ఎంత లోతుగా ఉంటుందో సంసార సముద్రం కూడా అంత లోతుగా ఉంటుంది. అట్లా సంసార సముద్రం కూడా అంత లోతుగా వస్తుంది, కానీ జ్ఞానికి మోకాళ్ళ లోతు వస్తుంది. అట్లా జ్ఞానికి మీటికి ములగడట్టుంది, ఎంత దూరం అయినా మోకాళ్ళు వచ్చినట్టుంది. అది ఎవరికి? ఆ వైభవం. సముద్రం ఎంత లోతు ఉంటుందో సంసార సముద్రం కూడా అంతే లోతు ఉంటుంది. కానీ ఆ సంసార సముద్రం నుంచి జ్ఞాని వెళతా ఉంటే ఎంత దూరం వెళ్ళినా ఎంత లోతుకి వెళ్ళినా ఇప్పుడు మోకాళ్ళ లోతు కంటే నువ్వు మొలగబెట్టిన వాడు, ఇంకా బుద్ధిదాకా కూడా నీళ్ళు రాబట్టిన వాడు ఆ జ్ఞాని యొక్క వైభవం.
ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. నాలెడ్జ్ శివ, పీస్ శివ, లవ్ శివ. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. గ్రేట్ గాడ్, మహాదేవుడు, గ్రేట్ గాడ్. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ.